మన యొక్క ప్రశస్తమైన స్నేహితులతో తిరిగి ఆలయంలో ఈ రాత్రి మనం చేరుకున్నందుకు ఆనందంగా ఉన్నది. కొద్దిగా వేడిగా ఉన్నది కనుక ఉత్తమమైన కొరకై ఎంతో త్వరగా ప్రయత్నం చేద్దాం. మొదటిగా కొన్ని చేయవలసిన ప్రకటనలు ఉన్నది. ఒక ప్రత్యేక ప్రార్థన వినపం ఉన్నది. మెదడులో కణితి ఉన్నటువంటి సహోదరిని గుర్చి వ్రాసిన ఉత్తరం వెనకాల నేను తీసుకున్నాను. ఇంకొకరు లూయిస్విల్ లో ఉన్నారు. ఇంకొకరు దైవ సేవకుడైన సహోదరుడు, వారి తండ్రి గారు గుండె దెబ్బతో ఉన్నారు. అనేక మంది వ్యాధిగ్రస్తులు లోకంలో ఉన్నారు. అనేక మంది ప్రార్థన కోరుతున్నారు. మా నిండు హృదయంతో మేము ప్రార్థిస్తామని నిశ్చయంగా చెప్తున్నాం దేవుడు వారికి సహాయం చేయాలని. సహజంగా నా యొక్క పరిచర్య 95% రోగులు కొరకే ప్రార్థితుడి. అవును, అందుకొరకై నాకు ఒక విధమైన దృక్పథం ఉన్నది. నేను ఇంకా రోగుల కొరకు ప్రార్థన చేస్తాను. దాన్ని గుర్తుంచుకోండి, అది అలాగే కొనసాగుతుంది. అయితే మనం సంఘాన్ని స్థానం అందించగలిగితే, క్రమపరిచినట్లయితే ప్రయాసను కొనసాగించగలుగుతాం. గమనించండి, క్రమపరిచి ప్రతిదీ ఐక్యపరిచినట్లయితే. కొద్ది నిమిషాల క్రితమే ఒకటి నా హృదయంలో ప్రేరేపణ కలిగింది. అదేవిధంగా ఒక దృఢైన వృద్ధుడు ఒకరు, తన యొక్క చేతులు కాళ్ళు పూర్తిగా తుపాకీ చేత కాల్చివేయబడ్డవి. ఇప్పుడు నా మాట వినడానికి అతను ఇక్కడ లేడు. అయితే అతను నిజంగా రాజయోధులు అటువంటి వాడు. అతని పేరు రాయ్ రాబర్టన్. అతను మన మందిర ధర్మకర్తల్లో ఒకరు. మంచి క్రైస్తవ వ్యక్తిత్వం కలిగిన వాడు. అక్కడ కూర్చుని ఇలాగ చెప్పాడు, సుహరబిన్ హ్యామ్ ప్రెసిడెంట్ గారిని, అధ్యక్షుల వారిని మర్చిపోవద్దు అని నేను టెలివిజన్లో చూశాను. అతని విమానం నుండి దిగివస్తూ, అతని చెక్కుల మీదుగా కన్నీరు కారుస్తూ, నోరంతా వణికిపోతూ దిగివస్తుండడం నేను చూశాను. నాకెంతో బాధని కలిగించే ఆ దృశ్యం అని చెప్పాడు. ఆ యుద్ధములో రాయ్ తదితర వారితో కలిసి ఉన్నాడని మీకు తెలుసా? వారితో రాజకీయాల్లో నీవు ఏకీభించకపోయినప్పటికీ అతను ఇంకా మన అధ్యక్షుడే. అవునండి, నా మటుకు నేనైతే నేను డెమోక్రెట్ ని కాదు, రిపబ్లికన్ ను కాదు, నేను ఒక క్రైస్తవుడను. అయితే నేను మీకు చెప్తున్నాను, ప్రెసిడెంట్ డ్వైట్ ఐజెన్హవర్ ని గురించి నాకు గొప్ప గౌరవ అభిమానం ఉన్నది. నిజం, నాయకత్వం బట్టి అతను ఒక గొప్ప మహనీయుడు. అతను తిరిగి నిలబడితే నేను ఓటు వేస్తాను. తిరిగి అతనికే నేను ఓటు వేస్తాను. అవును, అతను 100 సంవత్సరాలు అయినప్పటికీ నేను అతనికే ఓటు వేస్తాను, ఎందుకంటే నేను అతన్ని గౌరవిస్తున్నాను కాబట్టి. ఈ రాత్రి వేళ అతని గురించి మన ప్రార్థనలో జ్ఞాపించుకుందాం. ఈ వారం దినాల్లో మిమ్మల్ని అందరినీ, సహోదరు విల్లార్డ్ ను కలిసిన కలయిక బట్టి నేను నిజంగా అభినందిస్తున్నాను. నేను బయట నడుస్తున్నట్లయితే, సరే సహోదరు బ్రహాం, ఫలానా వారు తెలుసా అని మీరంతా చెప్తారు. అయితే బయట నిలబడి మిమ్మల్ని మీ మాటల్లో వినలేవండి. అది మంచిది కదా? మంచిది, చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని సంఘాల నుండి నాకు కొన్ని కొన్ని ఆహ్వానాలు వస్తున్నవి. మీరు కావాలనుకున్నట్లయితే ఇప్పుడు మీరు వెళ్లి కాపరి పని చేయాలనుకున్నట్లయితే చేయవచ్చు. మీకు తర్బీతు కావాలంటే అన్ని ఏర్పాట్లు చేయబడతాయి. మీరు ఆశిస్తారనుకుంటాను, ఒకటి ఆరిజోనాలోను, కొన్ని వాషింగ్టన్, కాలిఫోర్నియా, అరిజోనా, పలు స్థలాల్లో ఉన్నవి. మీకు ఒక సంఘం కావాలనుకున్నట్లయితే నడిపించడానికి ఇదే మంచి స్థలం ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్క చోట ఆత్మల కేకలు పెడుతున్నవి. చిట్టు చివరికి ఇండియాలో కూడా మీరు ఎక్కడ కొరితే అక్కడికి వెళ్ళవచ్చు. అక్కడ సంసిద్ధంగా ఉన్నవి. ఇప్పుడే తెలియచేయండి. యవనస్తులను మీరు కేంద్రీకృతమై ఉన్నారనుకుంటున్నాను, మంచిది. అది వారు చేయటం నేను అభినందిస్తున్నాను. అదిగో అక్కడ రహదారి మీద సహోదరు రెడల్ ఉన్నాడు. కొద్ది రోజుల్లోగా అతని కొన్ని కొడుకులు ఏర్పాటు చేయబడతాయి. సహోదరు రెడల్ ఉద్యోగ సభలు ఏర్పాటు చేస్తాడు. బయటికి వెళ్లి బోధ చేయడు కొరకై ప్రతి చోటుకు అతన్ని నెట్టుతుండడం నాకు నెప్తున్నది. అతను చాలా వెనుకబడిపోయా. అప్పుడు నేను మాట్లాడలేను అసలు అని చెప్తుండేవాడు. అతని బోధని మీరు వినాలి. అవునా? పరిశుద్ధాత్మలు పట్టుకునే వరకు మీరేం చేస్తారో మీకే తెలియదు. అవును, నిజం. సహోదరు గ్రహాం స్నెల్లింగ్ ఉతికాలోను, సహోదరు జూనియర్ జాక్సన్ అక్కడ, వారందరూ మాతో కలిసి పనిచేస్తున్న సహచరులైన సంఘాలని మేము భావిస్తున్నాము. మేమందరం ఒకటే. మా యొక్క సిద్ధాంతాల్లో వ్యతిరేకత లేదు. మా ఉద్దేశాలు, మా సిద్ధాంతాలు, మా నిరీక్షణ అంతా ఒకటే. అన్నిట్లో మేము ఏకంగా నిలబడతాం. మేమంతా ఒక సంఘం మాత్రమే. అన్ని చోట్ల అవి వ్యాప్తి చెందుతామని మేము నమ్ముతున్నాం. కొన్ని ఆఫ్రికాలో ఉన్నవి, మరి కొన్ని ఇండియాలో ఉన్నవి, దేశమంతటా ఉన్నవి. అక్కడవి వార్తలను ప్రచురింప చేయాలని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఎవరొస్తున్న సహోదరు జేటీ కోనల్, సోదరు విల్లర్డ్ మొదలైన వారు వస్తుండగా, యవనస్తుల వారు ముందుకు వస్తుండగా, నేను ముసలివాడిని అయిపోతున్నాను, రేపు అనేది ఉన్నట్లయితే రేపటికి పౌరులు లేక రేపటి వారు వారే అవుతారు. ఈ వర్త మనం ఎన్నడూ చచ్చిపోవాలని ఆశించవద్దు. అదైతే కాలేదు, అది జీవించవలసి ఉన్నది. దాన్ని తీసుకుని వచ్చినప్పుడు మనకు చాలా సమయం ఉన్నదని నేను అనుకోవట్లేదు. వారు చెప్పిన ఆ చిన్న బిడ్డ చనిపోబోతున్నది. సహోదరి, రుదంతా మందిరంలోనే ఉంచండి, మంచిది. అందుకొరకే ప్రభుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపా కనిగ్రహమైన వాడు. ఇక్కడ చెప్పిందంతా నమ్మండి. అవునా, అది అలాగవుతుంది, మంచిది. ఉపదేశాన్ని గురించి మీరు ఆనందిస్తున్నారా? ఉపదేశం అంటే మీకు ఇష్టమా? నిజంగా అదెంతో మనకు ఉపయుక్తమైందని నేను తలుస్తున్నాను. రోగులకు ప్రార్థించడానికి, దర్శనాలు, దైవిక స్వస్థత పొందడానికి అది మనకు కొంత విశ్రాంతినిస్తుందని నేను తలుస్తున్నాను. కుడికిన తర్వాత ఈ రాత్రి రోగుల కొరకు మళ్ళా ప్రార్థిస్తాం. అది ఎప్పుడూ చేయడానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధమే. బాప్తిస్ ఇవ్వడానికి కూడా నేను విద్యుత్ లైన్ లో పనిచేస్తున్నప్పుడు అది ఎంతమందికి గుర్తుంది? ఒక రోజుకు 30 మైళ్లు. చాలా సార్లు అడవుల్లో గుండా విద్యుత్ లైన్ల వెంట నేను నడిచాను. నాకు 280 మైళ్లు ఉంటున్నది, నేను నడవలసి ఉంటున్నది. అందులో కూడా నేను వెళ్తూ చొక్కాయి మడుచుకుని ఎంతో అలసిపోయేవాడను. అడవుల్లో గుండా వెళ్తూ ఆ పచ్చని బ్రైలు చెట్లు కత్తిరించుకుంటూ వెళ్తేవాడను. కొంతమంది పెద్దవారైనా అనగా వృద్ధులైన పని వారిని, వ్యవసాయ పని వారిని కలిసి చెట్టు కింద వారితో కూర్చుని యేసు నామందుని బాప్తీసుని గురించి మాట్లాడాను. నేను ఎప్పుడు బాప్తీసం పొందని ఇష్టపడతాను అని అతను అంటాడు. అక్కడ కాలువ దగ్గరనే ఉంది కదా అని అడిగాను. వాళ్ళు చాలా మంది నేను తీసుకుని వెళ్లి యేసు నామంలో బాప్తీసమిచ్చాను. కష్టంగా వరుసలు నిలబెట్టి బాప్తీసమిచ్చాను. అవును, చాలా సార్లు నా పాత పని బట్టలతోనే వచ్చి స్తంభం దిగి వారికి బాప్తీసం ఇచ్చాను. నేను ఇక్కడ స్తంభం యుద్ధ లైన్ మనగా పనిచేశాను. స్తంభం వద్ద ఉన్న వారితో ప్రభును గురించి మాట్లాడాను. ఒక అతని ఇలా అన్నాడు, బిల్లీ, ఏదో ఒక రోజున నేను సంఘానికి వచ్చి బాప్తీసం పొందుతాను అని. అంతవరకు నీవెందుకు ఆగాలి? మనం నది ఒడ్డునే ఉన్నాం కదా, ఇక్కడ కావలసినంత నీరు మనకున్నది. దేవాన్ని పట్టుకోవాలి, ఇదే సమయం. అవును, ఫిలిప్తో నపుసుకుడు ఇలా చెప్పాడు, ఇక్కడ నీరు ఉన్నది, ఆటంకమేమి అని. ఏమీ లేదు, నీవు సిద్ధంగా ఉండొచ్చు, ఇదే సమయం. అపవాది అందులో చొరబడకుండా అనుమతి ఇవ్వకు. చేయడానికి చేయగలిగిన దాన్ని రేపటికి వాయిదా వేయవద్దు. రేపు అనేది నీకు రాకపోవచ్చును. ఒకసారి అలాగ నాకు జరిగినది. నేను ఒక పాఠం నేర్చుకున్నాను. ఒక రోజు నేను చేయవలసిన దాన్ని వాయిదా వేయగా మరునాటికి అది ఆలస్యమైపోయినది. నేను మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాలని అనుకోను, లేదు. నేను చాలా అయోమయ స్థితిలో ఉండిపోయాను. నన్ను నేను అదుపులో ఉంచుకున్నటువంటి విధంగా ఉన్నాను. వాక్యమును సమీపించే ముందుగా ఒక క్షణం మనం తల్లవంచుకుందాము. మా పరలోకపు తండ్రి, నిత్యము జీవిస్తున్న సజీవుడు దేవుడువు, ఈ అస్తమించిన సూర్యుడు ఒకే విధంగా ఉన్నాడు. అది అస్తమించడం దానియేలు చూశాడు, అది అస్తమించడం యిర్మీయా చూశాడు, ఆదాము అస్తమించడం చూశాడు, అది అస్తమించడం యేసు చూశాడు. వారు నడిచినది, వారు జీవించినది ఈ ప్రపంచమే. నీవు ఇంకా ఆ దేవుడుగానే ఉన్నావు. ఈ రాత్రి చాలా విన్నపాలు ఉన్నవి. మెదడులో కణితో ఉన్న ఒకరు వచ్చిన్నారు. మరో సహోదరి కూడా అదే భయంతో ఉన్నది. అందుకొరకు నిరీక్షణ నీవు మాత్రమే మాకు కనబడుతున్నావు. ఆ కణితి ముదిరిపోయినది, మరేది దాన్ని అప్పు చేయలేదు. వైద్యుల చేతికి అందకుండా అది దాటిపోయినది. ఈ రాత్రి మేము చిన్న బడిసెల పట్టుకుని ఆ గొర్రె పిల్లను తండ్రి యొక్క మందలో చేర్చుకోబోతున్నాం. ప్రభుని యేసు నామములో మేము ఆ అపకార్యైన కణితిని అనే సింహాన్ని చంపడానికి, అతని క్షేమంగా మందులను తెచ్చుటకు మేము ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి మా అధ్యక్షుడు మరియు మా సహోదరుడైన డ్వైట్ ఐజెన్హవర్ ను జ్ఞప్తి చేసుకుంటున్నాము. ప్రభువా, దేశమును అతను నడిపిస్తున్నాడు. మమ్మల్ని యుద్ధం నుండి బయటకు లాగుటకు ప్రయత్నం చేస్తున్నాడు. కొరియా యుద్ధం ఆపుటకు తాను చేయగల ప్రయత్నమంతా అతను చేస్తున్నాడు. ఆ బాలును బయటకు తీసుకుని వచ్చి అలా చేస్తానని ఆ తరుడుకు అతను వాగ్దానం చేస్తున్నాడు. అయితే నా అంత నేను దీన్ని చేయలేను, ప్రయత్నం చేస్తాను. దేవుడు మాత్రమే దీన్ని చేయగలడు అని చెప్పాడు. ప్రభువా, నీవతంతో ఉన్నావు. ఇప్పుడు అంతంతయు ఆగిపోయినది. వారు ముందే ఆ విధంగా ఎందుకు చేయలేకపోయేది? దేవా, నీవతనికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఆ యోధుని యొక్క ప్రాణమును దీవించము. తర్వాత నాయకుడు కూడా మా కొరకు నువ్వు ఏర్పరచుము. ప్రభువా, నీ యొక్క నిర్ణయ చిత్తమే నెరవేరును కాక. అయితే మరో ఆయన మీద మాకు ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నది, మా దేశ వ్యవహారాల కంటే నీ కుమారుడుగా ప్రభువైన యేసును మహామహిమతో వచ్చి అంతం లేని రాజ్యమును ఆయన స్థాపించాలని ఆసక్తి మాకున్నది. అప్పుడు ఇక యుద్ధములు ఉండవు, ఆయుధములు నిర్జీవులైపోతవి, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలను వారు తింటారు, ఇండ్లు కట్టుకునే వాటిలో నివసముంటారు, ఆ తర్వాత మరెట్టి బాధ ఇక ఉండదు. వాక్యం మేము సమీపిస్తుండగా ఇప్పుడు మమ్మల్ని దీవించండి. ఈ వాక్యాన్ని ఏ కారణము చేత నేను సమీపిస్తున్నానో నీవు ఎరుగుదువు. ఈ విధముగా చేయమని నీవు నన్ను కోరుతున్నావని నేను అలా ప్రేరేపించబడుతున్నాను. ఇది నీ దైవిక చిత్తము, నీ క్రమం. ఈ దినం యొక్క క్రమం, జిల్లు తమ స్థానమును గుర్తించి యుద్ధగడికి సన్నద్ధులు అవుతా. కొద్దిసేపటికి మేము ఆ సహోదరు ప్రార్థనలో నీతో మాట్లాడాడు, ప్రభువా నీవు మాకు చాలా కాలం తరబితి ఇచ్చావని, ఇప్పుడు మా యొక్క స్థానములను మాకు చూపించండి. మేము తండ్రి పని మీద ఉన్నట్లుగా మేము చేయవలసినవి దానిని మాకు చూపించండి. నీ కుమారుడు యేసు నామములో దీన్ని మేము అడుగుతున్నాము, ఆమేన్. ఈ మధ్యాహ్నం చాలా అద్భుతంగా గడిచినది. లూయిస్విల్లోని ఒక ప్రఖ్యాత వైద్యులతోనూ అతనికి నర్స్తోనూ నేను సంభాషించాను. వారు ప్రభు యొక్క మహిమకరమైన సంగతులు విన్నారు. ఆమె యొక్క తండ్రి ఒక డాక్టర్. ఆమె వచ్చి దాదాపు మధ్యాహ్నం అంతా నా గదిలో కూర్చున్నది. ఒక అద్భుతకరమైన వ్యక్తి, ఒక విధంగా కొద్దిగా మొండి వ్యక్తి. ఆరంభంలో నిజంగా ప్రెస్బిటేరియన్, వెళ్లేటప్పుడు చెక్కిలపై కన్నీరు కార్చుకున్నది. దేవుడు ప్రతి చోట పనిచేస్తున్నాడు. వైద్యుల కార్యాలయంలోనూ నర్సులతోనూ పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన గురించి నార్థన్ ఇన్ఫర్మేషన్ హాస్పిటల్లో నేను సాక్ష్యం ఇచ్చాను. దానిని ఆ విన్న ఒక నర్సు కూడా ఉండరని నేను నమ్ముతున్నాను. యేసు నామములో బాప్తిసం పొందనేమో అని అడిగాను. ప్రతి డాక్టర్తో నేను మాట్లాడాను. చూశానా, ఏమి లేదు. వారికి చెప్పు సహోదరుడా, సమయం ఎక్కువగా లేదు, ఇక్కడ ఎంత కష్టంగా కనిపించినా చివరి శ్వాస విడిచి ఆవులకి చేరే వరకు దాన్ని నీవు చేయవలసి ఉంటున్నది. దాన్ని చేయటానికి అవసరం చేయవద్దు, ఇప్పుడు దాన్ని చేయి. ఇదే ఘడియ వారు అంగీకరించకపోవచ్చును, దాని గురించి వారు చిరాకు పడవచ్చును. అయితే వారికి దాని భావం అది కాదు. నిజంగానే వారికి అది తెలియదు. వారు మంచివారే. వారు నిన్ను వెసుకుంటప్పుడు నిజంగా వారు అలా చేయవలసిందని చేయట్లేదు. దాని గురించి వారు తమకు నేర్పించే దాన్నే పట్టుకుని వెళ్లాడుతున్నారు. కాబట్టి వారి ఉద్దేశం చూడగలుగుతావు. వారితో గొడవ పెట్టుకోవద్దు, ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు. వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. సరే, మనం తొమ్మిదవ వచనం వద్దకు వచ్చాం. ఖచ్చితంగా చెప్పలేను, మూడవ అధ్యాయానికి చాలా దూరంగా ఉన్నది. అవును, అది నాకు బండలోనే తేనెవలే ఉన్నది. గమనించండి, మళ్ళా వెనుకుడు దాన్ని కొద్దిగా చూద్దాం. సోదరుడు డేవిల్, నేను సమయానికి ముగించకపోతే నన్ను కొద్దిగా లాగు. తద్వారా ఆ విధంగా ఏదైనా ప్రార్థించగలిగిన రోగుల కొరకు మనము చేయగలిగిన ప్రతి చిన్న కార్యాన్ని మనం చేయాలి. ఈ రాత్రి వేదిక పిలుపును నేను ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ముగించి తక్కిందానంతటిని చదవలసి ఉన్నది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రీస్తులో మీ యొక్క స్థానాన్ని చూచుడే. చూడండి, మీరు పొరపాటు ఇందులోకి రాలేదు, ఏదో మంచి పని చేయాలని ఇక్కడికి రాలేదు. అయితే ఇది దేవుడు మీ కొరకు చేశాడు. ఏదో మీరు మంచివారై ఒక రాత్రి మీరు ఆలయానికి వెళ్ళారని కాదు. ఎవరు ఒక పేద సోదరుడు వేదిక యుద్ధకు నడిపించినందువల్ల కాదు, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ముందుగా నిన్ను నిత్య జీవుడు కొరకు నిర్ణయించాడు. కాబట్టి నీ వచ్చావు. ఓ దినాన అచ్చరికి నీవు చిన్నప్పుడు 24 పెద్దల తమ కిరీటాలు కింద పడవేయటకు అని చెప్పట్లో అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు తమ కిరీటాలు కింద పెడతారు, సగిలి పెడతారు. ఏ బోధకుని వలన, ఏ సంఘ పెద్ద వలన ఇది నీకు జరగలేదని చెప్తారు. సమస్తమైన స్తోత్రములు గొర్రె పిల్లకే చెందును కాక. ఓ దినాన దేవుడు సమస్తమును ఆయనలో సమకూర్చుతాడు. ఆయన ఎవరో, ఆ సిలువ వేడిన వారెవరో మనము గ్రహించగలిగితే తెలుసుకునే ఎంత మంచిదవుతుంది. కొద్దిగా దాని వెనక భాగాన్ని కోసం ఎనిమిదవ వచనానికి వెళ్దాం. సమస్త జ్ఞానము వివేచన ఆయన మన పట్ల విస్తరింపచేశాడు. ఓ ఆయన చిత్తం యొక్క మర్మమును మనకు తెలియజేసెను. ఓ ఆయన చిత్తం యొక్క మర్మములు గుర్తించండి. దాని గురించి ఎంతగానో మనం పొడిగించగలం కలగం. ఈ ఉదయం ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఓ ఆయన చిత్తం యొక్క మర్మము అను విషయాన్ని ఎంతసేపైనా హత్తుకోగలం. ఏదో చిన్న విషయం కాదది, ఇది మర్మము. దేవుని యొక్క చిత్తం యొక్క మర్మము. ప్రతి పురుషుడు స్త్రీ తన పట్టగల దేవుని చిత్తమును వెతకవలసి ఉన్నది. అది దేవుని మర్మము. మనం దాని ఎట్లా తెలుసుకుంటాము? అది పౌలుకు ఎలా తెలియబడినది? ఏ మనిషితోనూ, ఏ రక్త సంబంధితోనూ, ఏ రక్త మాంసంతోనూ సంప్రదించలేదని అతను చెప్పాడు కదా. అతను ఏ పక్షాలకు వెళ్ళలేదు, ఏ శరీరానికి వెళ్ళలేదు, దానికి అతనికి సంబంధం లేదు. యేసుక్రీస్తు ద్వారా అది అతనికి బయలుపరచబడినది. నమస్కులకు పో మార్గములో ఎవరికి అగ్ని స్తంభముగా అతని కలుసుకున్నాడో ఆయన అతని పిలిచాడు. అతను అరేబియాకు వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాలు గడిపాడు. సహోదరి, అది చాలా కాలము కదా అని తలంచట్లేదా? అరేబియాలో 3 సంవత్సరాలు ఉండి ఎక్కడో చిన్న అద్దెలు తీసుకుని నేల మీద నడిచాడు. ఆ పాత కాగితపు చుట్టూ పరీక్షించాడు. వారి యొక్క కర్తవ్యం లేవు. వాటిలో ఎక్కువ వాటిని పౌలు వ్రాసినవే. దేవుడు మనలను ఆది నుండే నిత్య జీవనకు ఎట్లు నిర్ణయించాడో ఆ పాత కాగితం ప్రతుల ద్వారా తెలియజేశాడు. ఆయన ఈ యేసును పంపి ఈ అర్పణ ద్వారా మనందరము కూడా నిత్య జీవ వృక్షములకు వారసులుగా ఎలా అయ్యామో చూపాడు. ఆయన ముందుగా ఎవరిని ఎరిగినో వారిని పిలిచాడు. ఆయన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. దేవుడు ప్రపంచం యొక్క ఆరంభం నుండి కుమారుడుగా మనను దత్తత చేసుకుంటూ నిర్ణయించను. ఇప్పుడైతే సృష్టి యావత్తు మోల్గుతూ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. పౌలు చాలా అద్భుతకరమైన సమయాన్ని కలిగి ఉన్నాడని నేను తెలుస్తున్నాను, ఊహిస్తున్నాను. నేను అతనితో అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాను. మీరు అతను ఇలా చెప్తున్నాడు, ఆయన మనకు మర్మములు తెలియజేశాను అని. నీ మీద కొంతసేపు పరిశుద్ధాత్మ వచ్చినట్లయితే అది ఎలా పనిచేస్తుందో చూడు. ఈ మధ్యాహ్నం అది నాకు కలిగినది. దాదాపు 30 నిమిషాలు చదువుతున్నప్పుడు పాఠములు చూశాను. నేను అందులో సగం అనగా 15 నిమిషాలు సంగతులు చెప్పాను. నేను పరిగెత్తవలసి ఉండను. అదెంత మర్మము అని అనుకున్నాను. ఆ లేఖనము నన్ను ఏ విధంగా పాత నిబంధనలోనికి మళ్ళా అందులోని కొత్త రేపులోనికి తీసుకుని పోయినది. అది ఏ విధంగా ఏకమై ఉన్నది? ఆయన రాకడ యొక్క మర్మమును, ఆయన చిత్తం యొక్క మర్మమును, మనము కలిసి కూర్చుండు యొక్క మర్మమును సమకూర్చి అది నాకు తెలియజేసినది. అది ఏ సెమినరీలో నుండి బోధించబడదు. అది ఒక మర్మము. విద్య వల్ల కానీ వేదాంతము ద్వారా కానీ నీవు దాన్ని తెలుసుకోలేవు. అది జగదుత్పత్తికి ముందుగానే దాగి ఉన్న మర్మం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. నా సహోదరుడా చెప్పు, నా సహోదరి చెప్పు, దేవుని కుమారుల ప్రత్యక్షపు కాలం ఇదిగాక మరి ఎప్పుడైనా జరిగిందేమో చెప్పు. సర్వ సృష్టికి విమోచన కలిగించు సమయం చరిత్రలో ఇప్పుడుగా కమ్మరెప్పుడైనా వచ్చినదేమో చెప్పు. సృష్టి అవంతు కూడా ప్రత్యక్షత సమయం కొరకు ఎదురు చూస్తున్నది. పాప పరిహారము చెల్లించబడక మునుపు, పరిశుద్ధాత్మ కృపరింపబడక మునుపు, పాప నిబంధన లేకముందు ప్రత్యక్షత అనునది ఉండడానికి వీల్లేదు. ఈ కాలం వరకు కూడా మనము వేచి ఉండవలసి ఉన్నది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ముగింపునికి వచ్చుచున్నవి, కలరాయిగా రూపుదిద్దుకొనుచున్నవి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తిరిగి వస్తున్నవి. దేవుని ఆత్మ ఈ జనంలోనికి ఎంతగానో పరిపూర్ణంగా వచ్చును. వారి యొక్క సేవ లేక పరిచర్య క్రీస్తు పరిచర్యకు బహు దగ్గరగా ఉన్నట్లుగా ఉంటున్నది. ఆయనను, ఆయన యొక్క సంఘమును అది కలుపుతున్నది. పిరమిడ్ యొక్క చరిత్ర ఎంతమంది చదివారు? బహుశా ఒక స్త్రీ మాత్రమే తన చేయొచ్చు అనుకుంటున్నాను. మంచిది. దేవుడు 3 బైబిల్ రాశాడు. అందులో ఒకటి ఆకాశమందలి రాసు చక్రం, అది మొదటి బైబిల్. దేవుడు పైనుండి వచ్చాడని మానవుడు పైకి చూడవలసి ఉన్నది. రాసు చక్రాన్ని వెంబడిస్తూ ఎప్పుడైనా మీద చదివారా? ప్రతి కళాన్ని అది చూయిస్తున్నది. చిటు చివరికి క్యాన్సర్ కళాన్ని కూడా చూయిస్తున్నది. అది క్రీస్తు యొక్క పుట్టుకను చూయిస్తున్నది. రాశి చక్రం మొదటి బొమ్మ ఏంటి? కన్యా. చివరిది ఏంటి? సింహము. క్రీస్తు యొక్క మొదటి రాకడ, క్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా అందులో వ్రాయబడిన అన్ని వ్రాయబడి ఉన్నవి. తర్వాత పిరమిడ్లను రాయిలో మరో బైబిల్ వ్రాయబడింది. దేవుడు పిరమిడ్లో వ్రాశాడు. మీరు వాటి చదివినట్లయితే ప్రాచీన చరిత్ర యుద్ధాల గురించి తెలుస్తున్నది. జలపులేమ రాకముందే అవి నిర్మాణం చేశారు. మూడవది కాగితం మీద వ్రాయబడి ఉన్నది, అది బైబిల్. గంభీరమైన సుజ్ఞానవంతమైన తెలివిగల ప్రపంచం రానున్నదని తెలుపుతున్నది. దేవుడు కాలువలో కదులుతున్నాడు. మనము పులియగు లేక సింహం యొద్దకు వచ్చుచున్నాం. పిరమిడ్ పైకప్పు యొద్దకు వచ్చి ఉన్నాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలోకి వచ్చి ఉన్నాం. అర్ధరాత్రికి 3 నిమిషాలు ఉందని సైన్స్ చెప్తుంది. ఓ, ఎక్కడున్నావో మనం చూడండి, ఆలోచించండి, గమనించండి. పిరమిడ్ తీసుకుందాం, అది సులభమైన విషయం. అది ఒక త్రికోణాకారంగా ఉంటున్నది. సంఘం యొక్క ప్రారంభ కాలానికి లూథర్ తర్వాత యొక్క కాలంలో ఉన్న సంస్కరణ ప్రారంభం అవుతున్నది. క్రైస్తవుని చెప్తే చాలు, చావో లేక బ్రతుకు అవుతున్నది. క్రైస్తవులు చెప్తే వారికి మరణమే. కాబట్టి హింసలోండి వెళ్లవలసి ఉండను. ప్రతి కాలంలోనూ ప్రతి యుగంలోనూ హింస సాగి ఉన్నది. క్రైస్తునందు సద్భక్తితో బ్రతకలు ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. లూథర్ కాలంలో లూథర్ అని చెప్పుకోవటానికి భయంకరము. నేను పిచ్చివాణిగా ఇచ్చి నీకు మనశిక్ష వేస్తారు. చాలా మందిని ఉరిగోయులకు కట్టి చంపారు, కాల్చి చెప్పారు. లూథరన్లు నానా రీతిగా హింసించబడ్డారు. అటు తర్వాత సంఘం సన్నబడి పిరుడవలైనది. అది మరొక అడుగులోకి కృపలేక వచ్చినది. అదే శుద్ధీకరణము. వెస్లీ కాలంలో అతను ఆంగ్లికన్ చర్చిని ఎదిరించినప్పుడు శుద్ధీకరణ అతను బోధించాడు. మరలా అది అల్పసంఖ్యతోనే ఉండిపోయినది. వారిని ఒక పిచ్చివారి గుంపు అని పిలిచారు. ఇంతకు ముందు మెథడిస్ట్ గా ఉన్నవారు లేదా మెథడిస్ట్ చర్చితో సంబంధం కలిగిన వారికి ఎంతమంది ఉన్నారు? సగం మంది ఉన్నారు. ఒకప్పుడు మెథడిస్ట్ సంఘము దాదా పరిశుద్ధాత్మను పొందినది. అది మీకు తెలుసా? నేను మెథడిస్ట్ సంఘానికి వెళ్లాను. వారి నేల మీద పడి ముఖం మీద నీళ్లు చల్లుకుని పంకాతో విసురుకుంటారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దిగకుండా అలా అడ్డగించుతూ ఉంటారు వారు. అది చూశా నేను. అది నిజం. కెంటకీ కొండల్లో కొందరు మెథడిస్టు వారు ఉండి ఉన్నారు. కొందరు మీరు ఆ సంఘంలో చేరారు. అక్కడ మనకు మెథడిస్టులు బాప్టిస్టులు ఉన్నారు. మనం వేదిక ఎదుగు చెంది ఒకరి వీరు ఒకరు తట్టుకుని ఒకరి పొదితమని తలంచేవారం. ఆ తర్వాత వచ్చేసేసి ఇంకో రీతిగా జీవించడం. పుస్తకంలో పేరు రాసుకుని నేనే మెథడిస్టును అనుకుంటావు. కొద్దిగా ఉప్పుతో నీళ్లు చిలకరించుకుని తృప్తి పొందుతారు. బయటికి వెళ్లిపోయి కుర్చీభావడాలు రంగులు పూసుకుంటారు. గురుపందాలు, జుదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా ఎన్నెన్నో. అయితే మంచి మెథడిస్టుగా పిలుచుకుంటారు. గమనిస్తున్నారా? అది మెథడిస్టులు కాదు, కేవలము సంఘములో చేరిన వారు. అవును, బాప్టిస్టులంతే, ప్రెస్బిటరీలంతే, ఇంకా మిగతా వారంతే. డేవిడ్ డూప్లిస్ ఇట్లా చెప్పాడు, ఈ విధంగా చెప్పాడు. మనముల్లారా, దేవునికి మనముల్లు లేరు. దేవునికి ఎన్నడూ కూడా మనములు ఉండడు. ఆయన కుమారులు ఉన్నారు, కానీ మనములు లేరు. అవును, మీరు మెథడిస్ట్, బాప్టిస్టు, పెంతికోస్తు మొదలగు సంఘ శాఖలను వచ్చుటకు కారణం మీ తల్లిదండ్రులు అందులో ఉంటే. అందువలన మీరు వారి యొక్క మనములుగా ఉన్నారు. మీరు వారి పిల్లలు కాబట్టి మనములు. కాబట్టి అలాంటివి దేవునికి ఏమీ లేవు. సంఘానికి అట్టివి చాలా చాలా ఉన్నవి, గాని దేవునికి మాత్రం అట్టివి లేవు. ఇప్పుడు ఇవి గమనించండి. ముందుకు సాగి వచ్చే కొలది సంఘము అల్ప సంఖ్య అయిపోయినది. చాలా బుడుపులను నరికి వేసినది. తర్వాత అది ఏం చేసింది? అది మెథడిస్టు, లూథరన్లు అన్నింటినీ వెనుక విడిచిపెట్టినది. ఇప్పుడు పెంతికోస్తు కాలం నుండి పరిశుద్ధాత్మ దూరంగా కదిలిపోతున్నది. మరి ఏం చేశారు? దాన్ని సమస్తగా మార్చారు. మేము అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, మేము ఏకత్వము, మేము ద్విత్వము అంటారు. మేము చర్చ్ ఆఫ్ గాడ్, మేము అది ఇది అని చెప్తారు. మాలో చేరకపోతే, మా పుస్తకంలో నీ పేరు రాయకపోతే నువ్వు పరలోకంలో ప్రవేశపోవు. అదంత బుద్ధిహీనత. నువ్వు బాప్టిస్టువైనా, మెథడిస్టువైనా, ప్రెస్బిటరీయనా, నాకు అనవసరం. నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి. దేవుడే దానిలో వ్రాయను. నీ నిత్య జీవానికి ముందుగా నిలిచినట్లయితే దేవుడు నిన్ను ఏదో విధంగా పిలుస్తాడు. నిశ్చయంగా ఆయన పిలుస్తాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొక్కకు వచ్చెదరు. నీవు ఏ సంఘానికి చెంది ఉన్నావని కాదు, అది ముఖ్యమైన విషయం కాదు. సంఘశాఖనిని ఏమి చేయదు, ఏమి చేయగలదు. దేవునితో నడవకుండా అది నిన్ను ఆటంకపరుస్తుంది. మరి ఏమి చేయదు, అది నిన్ను విశ్వాసులు అవిశ్వాసుల గుంపుతో కలుపుతుంది. నీ వెళ్తున్న ప్రతి చోటికి వెళ్లి దాని గురించి చెప్పుకుంటావు. పరలోకములో కూడా వారు అది చెప్పుకుందరు. మంచిదే, నీవు నీ సంఘశాఖ వైపు చూస్తున్నావు, యేసు వైపు చూడు. నీ వైపు చూచువాడు ఆయనే. వారు కలిగిన దాని వద్దకే మనము వస్తున్నాము. పెరుబెట్టి కూర్చి చదివినటువంటి స్త్రీ ఇక్కడ ఉన్నదని అనుకుంటున్నాను. పెరుబెట్టుకు ఏనాడు కూడా పైకప్పు లేదు కదా, దాని మీద ఎన్నడూ పైకప్పు లేదు. దాన్ని వారు కనుగొనలేకపోయారు. అది ఏమైపోయింది ఎవరికి తెలియదు. ఆ తలరాయి లేక పైరాయి ఎందుకు పెట్టబడలేదు? ఎందుకనగా ఆయన వచ్చినప్పుడు ఆయన వారు విసర్జించరి. నిషేధించబడిన రాయి ఆయనే. అవును, అయితే పైకప్పు పెట్టబడాలి. అవును, మూడు రాయి చుట్టూ పెట్టబడి ఉండే రాళ్ళు, ఆ రాయి ఎలాగుంటుందో అలాగే ఉండవలసి ఉన్నది. ప్రతి చోట అది సరిపోతున్నది. రాతికి రాతి మధ్య బ్లేడును పెట్టగలవు. అలా రాళ్ళు కలిసి ఉంటవి. అటువంటి అందమైన నైపుణ్యత కలిగినది. అందులో కొన్ని రాళ్ళు వందల వందల టన్నులు బరువుంటవి. గాల్లోనికి వాడికి ఎత్తి చక్కగా జత చేశారు. అవిచుకుని దేవుడు తన సంఘాన్ని కూడా తీసుకుని వస్తాడు. మనం చక్కగా అతుకుబడి ఉన్నాం. ఒక్క భావం, ఒకే మనస్సు కలిగి ఉన్నాం. ఆ లోతుల్లో ఎందుకు పనికిరారు అని కొందరంటారు. అలాంటిది నమ్మకండి. మిగతా వారు ఏ విధంగా పునరుద్ధానంలో వస్తారో అలాగే లిస్టర్లు కూడా పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. బాప్టిస్టు క్రిస్టియన్ ఇంకా దేవుని పిల్లలందరూ పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. అందుకే ఈ రోజు ప్రజలలాగా చెప్తున్నారు, ఒక గొప్ప ఉజ్జీవం పెళ్లికి వందలాది మిలియన్ల మంది పెంతెకొస్తు వారు రక్షించబడతారంటున్నారు. ఎత్తబడి పొరబడుతున్నావు నీవు. ఆ ఎత్తబట్టలో వందలాది లేక వేల మంది ఉంటారు. అది నిజమే, కానీ వారందరూ రక్షించబట్టకు 6,000 సంవత్సరాల పట్టింది. 6,000 సంవత్సరాల కాలమునకు ముందు తన ఎదుగు వచ్చు వెలుగును బట్టి ఒక వ్యక్తి నడుస్తాడు. అతను వంతెలను దాటి రావచ్చు. దాన్ని తిరస్కరిస్తే చీకట్లోనే అతను ఉండిపోతాడు. ఇది ముందుకు కదిలిపోవలసి ఉన్నది. ఇక్కడ ఎలాగున్నదో గమనించండి. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. నీతికరణ, శుద్ధీకరణ, అశుద్ధాత్మ బాప్తిసు, తర్వాత ఇప్పుడు మూలరాయి వచ్చుచున్న కాలంలో ఉన్నాం. సంఘము క్రీస్తువులే పరిపూర్తులోనికి ఏకము కవలసినది. అదే ఆత్మతో సంఘము ఏక ఐక్యమగును. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే నీవు క్రీస్తు వంటి జీవితం జీవించగా చేస్తున్నది. క్రీస్తు యొక్క జీవితం నీలో ఉంటే క్రీస్తు యొక్క క్రియలను నీవు చేస్తావు. అది చెప్పాడు, ఇలాగ చెప్పాడు, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును అని. మనచండి, సరిగ్గా క్రీస్తు జీవితం వల్లే ఉన్న సేవను మనం పొందబోచున్నాము. ఆ యొక్క పరిచయ దేని సూచిస్తున్నది? ప్రభు రాకడను. ఏడిదిన ముందు ప్రపంచాన్ని చూడండి. కృషేవు ఏమి చెప్పాడో జరుగుతున్న ఈ సంగతులన్నీ చూడండి. ఎప్పుడున్నటువంటి ప్రపంచ వ్యాప్త యుద్ధములు ఏ సమయంలో ఏ సెకండ్ అయినా ధూళిగా మార్చవచ్చును. అది నిజం. అది చాలా చెరువులోనే ఉందని మనకు తెలుసు. ఏ తెలివిగల వ్యక్తి వార్తాపత్రిక చదివి లేక రేడియో విని అదంత సమీపంగా ఉందో తెలుసుకోగలడు. తెలుసుకో, అది జరగక ముందే క్రీస్తు తన యొక్క సంఘానికి రాబోతున్నాడు. కనుక ప్రభు యేసు రాకడ ఎంత సమీపంగా ఉన్నదో చూడండి. ఒక్కవేళ రాత్రి ఈ కూట ముగించక ముందే అది జరగవచ్చును. మనము కడవరి కాలంలో ఉన్నాం. ఇది నిజంగా నిజము. కదలచున్న సంఘం యొక్క తీరును, దాని యొక్క చలనమును గమనించు. నీ సొంత మనసులో గుర్తించని దానిని చరిత్రను చదువుట చదివి చరిత్రకాలను చూడండి. నీతి మొత్తం కింద ఉన్న లూథరన్ సంఘమును చూడండి. నుండి తాజాగా వచ్చిన అది కదలిపోవచ్చున్నది. వారి మధ్య ఉన్న వారిని చూడండి, అసలే వారిని చూడండి. శుద్ధీకరణలోనికి మరి దగ్గరగా వచ్చున్నారు. లేఖములోనికి అల్లుకొని పోతున్నారు. మధ్యలోనికి వచ్చిన వెస్లివాన్ని గమనించండి. తరువాత పెంతికోస్తు యుగము వచ్చుచున్నది. పెంతికోస్తు యుగమనగా వరములు తిరిగి పొందుకోవటము, ఆత్మ సంబంధ వరాలను. తలరాయి వచ్చుచున్న కాలాన్ని చూడండి. నా అర్థమేంటో గ్రహించారా? ప్రభు యొక్క రాకడ తెలియబడుచున్నది. సర్వ సృష్టిలో నుండి దేవుడు సంఘమును బయటికి తీసి ప్రత్యేక స్థానంలో ఉంచబోతున్నాడు. ఈనాడు నేను కలుసుకున్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో పొరబడుతున్నారు. నాకు శరీర పరీక్ష అవసరమైనది. చూసారా, విదేశాలకు వెళ్లే ముందు మిషనలకు మీకు అది అవసరం. నేను పరీక్ష చేయించుకున్నప్పుడు నన్ను గదిలోనికి వారు తీసుకుని పోయి నాకు ఒక రకమగు ద్రావకాన్ని ఇచ్చారు. అది నేను తాగుతున్నాను. నేను వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నా కడుపులోనికి వెళ్లినదేదో వారు చూచడకు అరగంట సేపు నన్ను అక్కడ ఉంచారు. అక్కడ నేను ఒక స్త్రీని చూచాను. చనిపోవడానికి సంసిద్ధంగా ఉందామె. కాళ్ళు చేతులు సన్నగా ఉన్నవి. ఈ మనిషి దగ్గర ఆ మనిషి దగ్గరికి ఆ మనిషి దగ్గర అలాగలాగా అక్కడ చేరిపోయి నేను ఆమె దగ్గరకు వెళ్లాను. ఆమె చచ్చిపోయి సంసిద్ధంగా ఉన్నదామె. నేను దగ్గరికి వెళ్ళి, అమ్మా క్షమించండి అన్నాను. ఎలాగున్నారు అని పలకరించినది. ఆమె చాలా జబ్బుతో ఉంది. ఏంటి మీ జబ్బు అని అడిగాను. వారి కుమార్తె చూడటానికి చూసానికి వెళ్ళాను. నాకు జబ్బు చేసింది, వ్యాధి ఏంటో వారు కనుగొనలేదు అని చెప్పింది. ఒక సంగతి నేను అడగబోతున్నాను అని అన్నాను. నేను సువార్త బోధకుడిని, నీవు క్రైస్తవురాలవా అని అడిగాను. ఆ సమయం వస్తే నీవు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నావా అని అడిగాను. నేను ఫలాని ఫలాని మందిరానికి వెళ్తాను అని ఆమె చెప్పింది. నేను అడిగింది ఆ ప్రశ్న కాదు అని అన్నాను. నీవు క్రైస్తవురాలవా, దేవుని ఆత్మచేత నింపబడి ఆయన పిలిచినప్పుడు వెళ్ళకి సంసిద్ధంగా ఉన్నావా? నేను ఆమెతో మాట్లాడుతున్న నాకు అసలు అర్థమే కాలేదు. చూసారా, లోకం ఎంతటి విచారమైన స్థితిలో ఉన్నదో చూడండి. ఆయన చిత్తం యొక్క మర్మములను మనకు తెలియపరుచున్నాడు. మీ కొరకు ఇది ఒక చదువుతాను. ఆయన చిత్తం యొక్క మర్మముల గురించి చదువుదాము ఒక నిమిషం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అనుకుంటాను, చదువుదాం. పరలోక స్థలం ముందు కూర్చుంటు కూర్చి ఎంతో బాగుంటుంది చదివితే, దాని గురించి ఆలోచించినప్పుడు. హెబ్రీ 7వ అధ్యాయం. షలేము రాజుకు ఈ మెల్కీసెదెకు, గమనించండి, షలేము రాజుకు ఈ మెల్కీసెదెకు మహోన్నతుడు దేవునికి యాజకుడు. ఇప్పుడు మర్మం ఏంటి? ఇక్కడ మర్మము ఏమి చెప్తుంది? ఆయన చిత్తం యొక్క మర్మును బయలుపరుచున్న ఈ వ్యక్తి ఎవరు? ఈ మెల్కీసెదెకు ఎవరు? అందరూ బైబిల్ తీవ్రాలని నేను ఎదురుచూస్తున్నాను. గలతీయ పత్రిక రాసిన హెబ్రీ 7వ అధ్యాయము మాట్లాడుతున్నాడు. రాజును సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నింటిలో పర్యవంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరును మొదట నీతిగా రాజనియు, తరువాత సమాధానపు రాజనియు, అర్థము చోటు షాలేము రాజని అర్థం. అతడు తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలినవాడై ఉన్నాడు. ఎవరి మనుష్యుడు? అతడు ఎవరై ఉన్నాడు? అతనికి తండ్రి గాని తల్లి గాని ఆది గాని చనిపోయే సమయము గాని లేదు. రాజును సంహరించి వచ్చుచున్న అబ్రహామును అతని కలుసుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? తప్పిపోయే తన సహోదరుడు లోతును తీసుకుచూచుకు వెళ్లిపోయాడు. అతడు రాజులను సంహరించాడు. 10 లేక 15 మంది రాజులను, వారి రాజ్యాలను నాశనం చేశాడు. అబ్రహాము తన దాసులతో కూడా వెళ్లి రాత్రిలోనే తన్ను వేరు చేసుకున్నాడు. ఎప్పుడు వచ్చినా చూడండి, రాత్రి సమయము. ఓ సహోదరుడా, మనం చీకటి ఇప్పుడు పనిచేస్తున్నాం. మనకున్న వెలుగు సువార్త వెలుగు మాత్రమే. అయితే అతను తనకు తనకు వేరు చేసుకుని అతన్ని పట్టుకుని తీసుకుని వచ్చాడు. యుద్ధములకు పోయి ఆ తర్వాత తిరిగి వచ్చినప్పుడు మార్గ మధ్యంలో ఆదిగడ 14 దగ్గరికి వెళ్దాం. కథను ఇంకా విపులంగా చూద్దాం. ఆదికాండం 14 అని తలస్తున్నాను. ఆదికాండం 14 అధ్యాయం. ఆదికాండం తీసుకుందాం 14:18. కొద్ది ముందుగా నుండి ఆరంభిద్దాం. అవును, ఆదికాండం 14:18. అది రాజును సంహరించి అబ్రహాము తిరిగి వచ్చుచున్నాడు. వారు కొనిపోయిన లోతును ఇతరులను తీసుకుని వస్తున్నాడు. దావీదు వలె అతను చేశాడు. దావీదేం చేశాడు? చిన్న వడిసెలు తీసుకుని సింహపు నదిలో గొర్రెపిల్లను విడిపించాడు. ఆ గొర్రెల వడిసల్ని గురించి ఆలోచించండి. లోకముందు ఎవరైనా పనిచేస్తారు, ఇక్కడ వాళ్ళు ఎవరైనా కానీ అలాగే చేస్తారేమో చేయొద్దండి. మీరు పొరపాటు చెప్పారు, నేను చెప్పగలను. అలా చెప్తే నా మట్టుకు నేనెత్తను, లేదు తుపాకితో 36 గుండ్లతో నేను దాన్ని ఎదుర్కొనలేను. అతను చిన్న వడిసలతో వెళ్లాడు, చిన్న తోలు ముక్క, ఇంకా రెండు తాళ్లు గల ఆ వడిసలతో వెళ్లాడు. అతను అతిశయిస్తున్న గొల్యాతును ఎదుర్కొన్న సమయంలో గొల్యాతును అతను ఎదుర్కొన్నాడు. సింహపు నోటి నుండి, ఎలుకపాటి నోటి నుండి గొర్రె పిల్లలు విడిపించిన దేవుడు నాకు నోడని అతను చెప్పాడు. అది వడిసలి కాదని అతను తెలుసు. దేవుని శక్తి అతనితో కూడా ఉన్నది. ఆయనే గొర్రె పిల్లల బయటికి విడిపించినది. అదే ఈనాడు మనం చెప్పవలసినది. తండ్రి గొర్రెలో మేపుచున్న ఆవీదులు దేవునికి ఉన్నారు. అవునండి, తరచుగా కణతలు క్యాన్సర్లు వచ్చి వైద్యుల చేత కూడా అందకుండా పోతుండే కార్యాలు ఉంటవి. అది ఆ దావీదును అప్పజేయలేకపోయినది. అతడు ఆ చిన్న వరుసలతో దాన్ని తరిమాడు. నా నామమున ఏది అడిగినా మీరు పొందుకుంటారు. వైద్యులు నవ్వినా అందరూ ప్లాన్ చేసినా నేను ఎక్క చేయక తరుముతును. గొర్రెలు మందలో చచ్చుడు కొరకై వాటి వెంట అతడు వెళ్లాడు. అవునండి, దేవుని బిడ్డ మీద చేయి నీ సింహమును కడద్రోయుదును, కఠిన సింహాన్ని చిలిచివేస్తాను. బహుశా 80-90 పౌలు గల బాలుడు అతడు. ఎర్రనివాడు, చిన్నవాడు. గమనించండి, షాలేము రాజు మెల్కీషెదెకు సమాధానమైన రాజు. ఆ కొండ మీద షాలేము ఉన్నది. వాస్తవంగా అది ఆయనే యెరూషలేము రాజు. నిరాక్షేపంగా యెరూషలేము రాజు అతడు ఆయనే. యెరూషలేము మొట్టమొదటగా షాలేము అని పిలువబడినది, అనగా సమాధానము. యెరూషలేముగా పిలువబడే ముందు అది మొదటి యెరూషలేము. అతడు యెరూషలేముకు రాజు. అతని నీతికి రాజు, సమాధానంకు రాజు, షాలేము రాజు. అతనికి తల్లి లేదు, అతనికి తండ్రి లేడు. అతనికి ఆది లేదు, అతనికి అంతము లేదు, అతనికి వంశావళి లేదు. ఇతను ఎవరు? గమనించండి, అతనిని యుద్ధము అయిపోయిన తర్వాత, జయము పొందిన తర్వాత ఆయన చెప్పింది గమనించు. ఆదికాండం 14:18 మెల్కీసెదెకు, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశ్రయించబడును గాక, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇంకొద్దిగా ముందుకు చదువుదాం. సుదమరాజు, మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకోనని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము సుదమరాజుతో, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన నీ యెహోవా ఎదుట నా చేతి ప్రమాణము చేసి ఉన్నాను. వినండి, అతని తిరిగి ఎలా ఇచ్చాడు? ఒక నూలు పోగైనను, చెప్పుల వారినైనను, నీ వాటిలో ఏదిని తీసుకును. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను, చెప్పుల వారినైనను, నీ వాటిలో ఏదైనా తీసుకును. అయితే ఈ పడుచు వారు భుజించింది తప్ప. ఈ మెల్కీసెదెకు గమనించండి, రాజును సంహరించి అబ్రహాము తిరిగి వచ్చిన వెంటనే దేవుని మర్మములు తెలియచేయబడెను. ఎవరాయినా ఆయన కూర్చో చరిత్ర వారికి ఏమీ దొరకలేదు. ఎందుకంటే అతనికి తల్లి లేదు, తండ్రి గాని లేడు, అతనికి కాలము గాని కాలముక అంతము గాని లేదు, ఎన్నడూ చావు లేదు. ఇంకా ఆయన సదా జీవించుచున్నాడు. ఆయన కాదు లేదు, ఆయన ఎల్ ఎలోహీము తప్ప మరెవరూ కాదు. ఆయనకు ఆయనే ఉన్నవాడు, స్వయంగా జీవిస్తున్నవాడు, సర్వశక్తిమంతుడు దేవుడు. యేసుకు ఒక తల్లి ఉన్నది, యేసుకు ఒక తండ్రి ఉన్నాడు, యేసుకు ఆరంభం ఉన్నది, ఈ భూలోక జీవితానికి అంతం ఉన్నది. అయితే ఈయనకు తండ్రి లేడు, తల్లి లేరు. ఆమేన్. తండ్రి లేడు, తల్లి లేరు. యేసుకు తల్లి ఉన్నది, తల్లి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఈయనక తల్లి లేదు తండ్రి లేదు. ఆమేన్. ఆయన చేసింది ఏంటి? ఆయన యుద్ధమును జయించిన తర్వాత, తన స్వాస్థ్యాన్ని పొందిన తర్వాత అబ్రహాము చేసింది ఏంటి? సంఘము తన స్థానమును స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దత్త పుత్రులుగా పిలువబడి ఉన్నాం, పొందుకున్నాం. ప్రతి వానికి తమ తమ స్థానం ఇవ్వబడినది. దేవుడు ఏమి చేయడం ముందుగా పిలిచాడో అందుకొరకై నశించిన దాన్ని వెతుకుతూ చివరి వరకు ఆ పని కొనసాగించాలి. పౌలు దానిలోని భయమునంతటిని తీసివేశాడు. మీరు పిలువబడిన వారైతే మీరు మీ మనసుతో లేదా ఏదో ఒక విధంగా వేదాంతముతో పనిచేయటం కాదు. నిజంగా మీరు దేవుని ఆత్మ వల్ల జన్మించేస్తే దేవుడు జగదుత్పత్తికి ముందే నిన్ను నిర్ణయించి నీ పేరును గొర్రెపిల్ల జీవగణమందు రాసి ఉన్నాడు. ఇప్పుడు మనము క్రీస్తు యేసుతో కూడా తనలో ఒక స్థలమందు కూర్చోబెట్టబడి ఉన్నాం. పరిశుద్ధమైన ప్రజలము, పరిశుద్ధ జనాంగమును, వింతైన ప్రజలము, రాజులైన యాజక సమూహమును ఆత్మ సంబంధన బలులు దేవునికి అర్పించడానికి ఆయన నామను స్తుతించుచు మన పెదవుల ఫలములను అర్పించుచున్నాం. ప్రజలు పిచ్చివారిని పిలవనివు. నిజమే, పిచ్చివారమే. దేవుని జ్ఞానం మనుషులకు వెరితనము, మనుషుల జ్ఞానము దేవునికి వెరితనము. అది ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నది. అయితే నిజంగా ఆత్మతో నింపబడిన సంఘము దేవుని శక్తితో ఉండి తలలోకిస్తున్న కూర్చొని ఆత్మ సంబంధకు బలు అర్పించుతూ దేవుని స్తుతిస్తుంది. పరిశుద్ధాత్మ వారి మధ్య సంచారం చేస్తూ పాపమును వివేచించుతూ జల్లు మధ్య తప్పులను బయటపెడుతున్నది. దాని చక్కదిద్ది తిన్నగా చేస్తున్నది. నిరంతరము దేవుని సన్నిధిలో ఉండి రక్త అర్పణలు చేయబడి అందు ద్వారా గుర్తుంచుకునండి. ఈ ఉదయం దాన్ని చూశాము. మీరు రక్తము ద్వారా రక్షించబడి, మీరు రక్తము ద్వారా భద్రపరచబడి ఉన్నారు. అయితే మీరు కృప ద్వారా విశ్వాసము చేతనే రక్షించబడి ఉన్నారు. దాన్ని మీరు నమ్మియున్నారు. దేవుడు నీ హృదయాన్ని పట్టాడు. ఎందుకంటే ఆయన నిన్ను ముందుగా నిర్ణయించాడు కాబట్టి. నీవు దాన్ని చూచి అంగీకరించున్నావు కాబట్టి. ఎప్పుడు రక్తము నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగజేసినది? గుర్తుంచుకోనండి, పాపం చేసినందుకు దేవుడు ఒక పాపిని శిక్షించాడు. ఆరంభం నుండి అతడు పాపి అవుతాడు. పాపం చేసినందుకు క్రైస్తవుని ఆయన శిక్షించను. ఎందుకు అతను శిక్షిస్తాడంటే క్రీస్తు మన శిక్షను తనపై వేసుకున్నాడు కాబట్టి. కాగా క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్ష విధి లేదు. వారు శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడుచుకుంటారు. అయితే నీవు ఇష్టపూర్తిగా ఏదైనా తప్పు చేసినట్లయితే కాదు, ఇష్టపూర్వకంగా నీవు పాపము చేయవు. ఇష్టపూర్వకంగా పాపం చేసిన వ్యక్తికి ఆ శరీరానికి వచ్చు అర్హత ఉండదు. అంటే ఒకసారి అందులో ఉన్న వ్యక్తి చనిపోయి ఉన్నాడు. అతని యొక్క జీవము క్రీస్తు ద్వారా దేవుడు దాచబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నది. అపవాదికి అతని దొరకడు కూడా అతడు దానికి బహుదూరముగా ఉన్నాడు. అతడు అందులోంచి బయటికి వస్తేనే అపవాది పట్టుకుంటాడు. ఎందుకంటే నీవు చనిపోయి ఉన్నావు కాబట్టి. చనిపోయిన వారిని నీవు వేషధారిని చెప్పి చూడు ఏమి జరుగుతుందో. నీవు అతని కుట్టి వేషధారి అని తిట్టినా ఒక్క మాట చెప్పడు, ఒక్క మాట కూడా పలకడు, అక్కడే పడి ఉంటాడు. అవును, క్రీస్తులో చనిపోయిన ఒక వ్యక్తిని నీవు వేషధారిని పిలిచినా లేక ఇంకొకరి దగ్గర పిలిచినా అతడు చలించడు. నీవేమైనప్పటికీ కూడా అతను దాటిపోయి నీ కొరకు ప్రార్థిస్తాడు. అవును, అయితే వారిలో చాలా మంది ఇంకా బ్రతికే ఉన్నారు. వారిని గురించి ఆలోచించేస్తున్నాను. మనము చనిపోయిన వారిని సమాధి చేయవలసిన వారమైనాము. క్రీస్తును చనిపోయిన వారిని మనం నీటిలో పాతి పెడుతున్నాం. కొన్ని కొన్ని సార్లు బ్రతికిన వారిని మనం సమాధి చేస్తున్నాం. ఎంతో ద్వేషముంటుంది, కలహముంటుంది, అవన్నీ మిగిలి ఉంటది. సంఘములో చాలా మంది అటువంటి వారు ఉంటారు. ఏ వారిని మనం వేరు చేయలేము. దేవుడే చేస్తాడు. ఆయన తన ప్రజల ఎరుగును, ఆయన గుణలను ఎరుగును, ప్రతి స్వరాన్ని ఆయన ఎరుగును, ఆయన తన పిల్లలను ఎరుగును. బయటకు పిలువబడి వారిని, ముందుగా నిందించబడిన వారిని ఆయన ఎరిగిన్నాడు. ఈ సంగతులు ఎవరికి అనుగ్రహించబడి ఉన్నవో అట్టి వారిని ఆయన ఎరిగిన్నాడు. వారి ద్వారా ఆయన తను తాను బయలుపరచుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలు నమ్మకంగా ఉంటాడు. ఏమి చేయవలనో, వారు ఏమి చేయదురో ఆయనకు బాగుగా తెలుసు. అలాగే దేవుడు చేస్తాడని నమ్ముతున్నావా? సాతాను ఒకనాడు ఏబుతో ఇలా అన్నాడు, నీకు ఒక సేవకుడున్నాడు అవునా అని. అతని వంటి వాడు భూమి మీద ఎవరూ లేరు. అతడు యథార్థవంతుడు, అతడు పరిపూర్ణుడు అని దేవుడు చెప్పాడు. అతనేదో దేవుడికి నమ్మకం ఉన్నది. ఓ, అతనికంతా చక్కగా ఉంది, నాకు కొద్దిగా అవకాశమేమో, నిన్ను అతని దృష్టిగా చేస్తాను అని సాతాను అన్నాడు. అతను నీ చేతిలో ఉన్నాడు, కానీ అతని ప్రాణాన్ని నీవు ముట్టవద్దు అని అన్నాడు దేవుడు. సరే, ప్రాణం తప్ప సమస్తము సాతాను వశంలో ఉన్నది. అయితే ఏబు ఏం చేశాడు? తన బిడ్డలు పోగొట్టుకున్నప్పుడు, తన దగ్గర కలిగినంత పోగొట్టుకున్నప్పుడు దేవుని అతను దూషించాడా? అతను ప్రశ్నించలేదు. అతను సాష్టాంగపడి దేవుని ఆరాధన చేశాడు. హల్లెలూయా అని చెప్పాడు. నామమునకే స్తుతి కలుగును కాక. అదే నీవు చేయవలసి ఉన్నది. ఏబు యొక్క నమ్మకత్వాన్ని దేవుడు ఎరిగిన్నాడు. నిన్ను ఎంతగా నమ్మాలో దేవునికి తెలుసు, నన్ను ఎంతగా నమ్మాలో దేవునికి తెలుసు. అయితే ఇప్పుడు మనము బిడ్డ యొక్క స్థానాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అంతా నలగొట్టబడిన తర్వాత మనం చేయవలసింది ఏంటి? బైబిల్లో చూడండి, యుద్ధం అయిపోయిన తర్వాత మనం చేయవలసింది ఏంటి? ఏమి చేయవలనో మీకు తెలియదా? మెల్కీసెదెకును మనం తీసుకుందాము. అది అవునో కాదో మత్తయి 16:18 త్వరగా చూద్దాం. మత్తయి 16:16. అవునది, వస్తువు నేను అనుకుంటున్నాను. మత్తయి 16:16. కాదు, అది తప్పు. అది ముగ్గుపోయిన 26:26 ఇక్కడ తిమోను పేతురుతో మాట్లాడుతున్నారు. క్షమించండి, నేను చెప్పదలంచింది అది కాదు. నేను చివరి విందును గురించి చెప్పకూరుతున్నాను. మత్తయి 26:26, మత్తయి 26:26. ఇక్కడ చివరి విందును గురించి ఇక్కడ ఉన్నది.
And as they were eating, Jesus took bread and blessed it and broke it and gave it to his disciples.
వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుని, ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. క్రైస్తవులు పొరపాట్లు చేస్తున్నారు మీరు. అయితే వినండి, 29 వినండి. ఇప్పుడు మంచిది, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షసము కొత్తదిగా తాగు దినం వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఏంటి? అబ్రహాము తన స్వాస్థ్యాన్ని పొందిన తర్వాత మెల్కీసెదెకు అదే చేశాడు. తన జనులను క్రమపరిచి యుద్ధమును జయించిన తర్వాత తిరిగి వచ్చాడు. రొట్టె రాక్షసముతో తీసుకుని వచ్చాడు. యుద్ధమైన తర్వాత కొత్త ప్రపంచంలో ప్రభునియేసుతో హనుమాంత పెండ్లి విందులో భుజిస్తాం. ఓ ప్రభు, నామ స్తుతించబడు కాక. మంచిది, ఓ ఆయన చిత్తం యొక్క మర్మములను మనకు తెలియచేయటకు ఆయన ఇష్టపడను. ఎఫెసీ 9 చూద్దాం. ఆయన యొక్క సంకల్పం అదే, కాలము సంపూర్ణమైనప్పుడు, దాన్ని దాటిపోయిన మరవకండి, ఎఫెసీ 1:10, కాలము సంపూర్ణమైనప్పుడు. కాలం యొక్క సంపూర్ణత దేని గురికి ఎదురు చూస్తుందని మనం విన్నాము. అది కాలమంతరికి సంపూర్ణత. పాపము ఆగిపోవుటకు అది కాలము, మరణము ఆగిపోవుటకు అది కాలము, వ్యాధి ఆగిపోవుటకు కాలము, పాపము ఆగిపోవుటకు అది కాలము, అన్ని వంకరలు ఆగిపోవుటకు అది కాలము. దయ్యమన్నింటికి వంకరగా చేసింది. అయితే కాలం కాలమే ఆగిపోతుంది. గమనించండి, కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తులో ఆయన అన్నింటినీ ఏకము చేయును. భూలోకమందున్న వాటిని, పరలోకమందున్న వాటిని, ఆయనలో ఉన్న వాటిని ఏకము చేయును. క్రీస్తులో అన్నియు ఏకమగును. ఈ ఉదయకాలం నేను మీతో చెప్పినట్లుగా గొప్పగొప్పవైన ఆ చిన్న చిన్న బంగారు తునకలు ఆది కణములు మెరుగుపెట్టవలను, లేవి కణములు మీరు మెరుగుపెట్టగలరు, నిర్గమ కణములు మీరు మెరుగుదిద్దగలరు, ప్రకటన వరకు మీరు వాటిని మెరుగుదిద్దగలరు. అవి యేసులో సమాప్తమగును. యేసుని తీసుకో, అబ్రహాముని తీసుకో, ఇస్సాకును తీసుకో, యాకోబును తీసుకో, దావీదును తీసుకో, ఆ దైవజనులైన వారు ఎవరైనా ఆ బంగారు తునకలను తీసుకో, వారందరిలో కూడా యేసుక్రీస్తు వెల్లడి అయినను అవుతున్నాడో లేదో చూడు. యేసుక్రీస్తు అను ఆ ఒకరిలో ఏకమగుడు కొరకై. ఇంకొద్దిగా ముందుగా 11 వచనం చూద్దాం.
ఇన్ హూమ్ ఆల్సో వి హావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్.
ఆయనలో మనకు స్వాస్థ్యము దొరికినది. ఒక స్వాస్థ్యము. ఒకరు విడిచిపెట్టేది నీకు స్వాస్థ్యం అవుతుంది. అవునా? ఒక స్వాస్థ్యము. ఎట్టి స్వాస్థ్యం మనం పొందుకున్నాము? నేను ఎలాంటి స్వాస్థ్యాన్ని నేను పొందుకున్నాను? నాకేదీ లేదు. అయితే దేవుడు నాకు ఒక స్వాస్థ్యం విడిచిపెట్టాడు. నా పేరును ఆయన జగదుత్పత్తికి ముందుగానే గొర్రెపిల్ల జీవగంధములో వ్రాసి ఉంచాడు. సహోదరా, ఒక నిమిషం ఆగు. యేసుని కొరకు చనిపోయినప్పుడే అలాగే చేశాడు అని ఏమంటావు? లేదు, యేసు ఆ స్వాస్థ్యాన్ని నాకై కొనిపెట్టుడు కొరకై వచ్చాడు. తరువాత చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించడం మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పన బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచను. దేవుడు జగత్తుకు పునాది కొనిపే దీన్ని చేశాడు. మన పాటకు చూశాం దేవుడు ఆయనకు ఆయనే ఉన్నవాడిని చూశాము. ఆయనలో ప్రేమ ఎలాగున్నదో చూశాము. ఆయనలో దైవత్వం లేక దేవుడు ఉన్నాడు. ఆయన ఆరాధించేది ఏదీ లేదు. పితృత్వం ఆయనలో ఉన్నది. తనకు తానుగా ఆయన ఉన్నాడు. ఆయనలో రక్షకుడు ఉన్నాడు. ఎదియు పోగొట్టుకున్నాడు. ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు. అవి ఆయన యొక్క గుణ విశేషాలు. అక్కడ మరి ఏదీ లేదు. కాబట్టి ఆయనకు ఆయనే, ఆయన మంచి ఆలోచనయే వీటినన్నింటినీ ఉత్పత్తి చేసినది. అవన్నీ ఒక్క మనిషిలో యేసు క్రీస్తులో ఏకము కావాలని ఆయన యొక్క ఆలోచన. అది కంటే కనబడదు, చెవికి వినబడదు అని చెప్పుడులో అది మర్మం, ఆశ్చర్యము కాదు. ఈ స్వాస్థ్యమునకు ఆయన ముందుగా మనల్ని నిర్ణయించాడు. ఒకదానికి నేను హక్కుదారునై ఉంటున్నాను. విలియం బ్రెనహమ్, ఎంతో కాలం కదా నేను నిన్ను పిలిచాను సువార్తను చెప్పడానికి. యవదుత్పత్తి ముందే నిన్ను పిలిచాను అని నా హృదయం తట్టి దేవుడు చెప్తున్నాడు. నాకు ఒక స్వాస్థ్యం ఉన్నది. అది నిత్య జీవం అను స్వాస్థ్యము. దానిని నాకు వాస్తవమైన దానిగా చూపించడానికే దేవుడు యేసు నాకు పంపించాడు. ఎందుకనగా దాన్ని స్వతంత్రించుకున్న హక్కు నాకు మరొక రీతిగా లేదు కనుక. నాలో ఏమీ లేదు, శూన్యం. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏ కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన సొంత కాలంలో జగదుత్పత్తికి ముందే యేసు గొర్రె పిల్లవలే వధించబడెను. నేను నా స్వాస్థ్యానికి వెళ్ళినట్లుగా ఆయన తన రక్తాన్ని చెల్లించాడు. దేని కొరకు? ఎట్టి స్వాస్థ్యము? కుమారత్వము, దేవుని కుమారుడుగా ఉండుట కొరకు. ఇది ఒకవేళ మిమ్మల్ని మరణానికి గురి చేయవచ్చునేమో. దేవుని కుమారులు మనుషులు దైవులని, చిన్న దైవులని మీరు ఎదిగరా? ఎంతమందికి అది తెలుసు? యేసు ఆ విధంగా చెప్పాడు. ఎంతమందికి తెలుసు? బైబిల్ అలా చెప్పండి. యేసు ఇలాగ చెప్పాడు, మీరు దైవులని. మీ లేఖనములు చెప్పట్లేదా మీరు వారు దైవులని పిలిచినట్లయితే, వారు దైవులని ఆది కాండము 2లో చెప్పబడి ఉన్నది. ఎందుకంటే లోకమాంతరం మీద వారికి పూర్తి అధికారం ఇవ్వబడినది, సమస్తం పైన వారికి అధికారం ఇవ్వబడినది. తన దైవత్వాన్ని, కుమారత్వాన్ని, ఆధిపత్యాన్ని కోల్పోయాడు. అది సతాను తీసుకున్నాడు. అయితే మనము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మళ్ళా వచ్చి దాన్ని పొందుకో. కాలం యొక్క సంపూర్ణత కొరకు ఎదురు చూస్తున్నాం. కనబడి మీద మూత పెట్టడబడి కొరకై దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారు. దేవుని శక్తి వెల్లడి అవుతుంది. హల్లెలూయా. వారి నుండి సతాను దొంగిలించిన ప్రతి యొక్క శక్తి తిరిగి పొందుతారు. అవునండి, అది వారికి చెందినది. దేవుని నుండి నిజముగా బయలువెళ్ళిన లోగోస్ ఆయనే. అది సత్యం, అది దేవుని కుమారుడు. ఆ తర్వాత మనను ఒక చిన్న దేవుగా ఆయన చేశాడు.
And he said, if they call those who the word of God came to the prophets, if they call
ఎవరి యొద్దకు దేవుని వాక్యం వస్తుందో ఆ ప్రవక్తలు దైవులని వారు పిలుచుతున్నారు. వారు దైవులనే దేవుడు చెప్పాడు. ఆయన ముషితో చెప్పాడు, నిన్ను నేను దైవుగా చేసి ఉన్నాను, అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఆమేన్. నేను మతపిచ్చుకున్న వాళ్ళ వల్లే కనబడుతున్నాను కదా, అయితే నేను కాను. మీ కన్నులు తెరవబడినప్పుడు మీరు చూస్తారు. మంచిది, ఆయన మానవునికి మానవుని ఒక దైవుగా చేశాడు. అతనికి ఆధిపత్యం ఇచ్చాడు. సముద్రం నుండి సముద్రానికి, ధరి నుండి అద్దరికి నీ ఆధిపత్యం వ్యాపించున్నది. అది నీ ఆధీనములో ఉన్నది. మహాబాబులేని దేవునిగా యేసు వచ్చాడు. దాన్ని ఆయన రుజువు చేశాడు. కాళ్ళు కల్లుడికి తెగినప్పుడు ఆయన నిమ్మలవరుగాక అని అన్నాడు. ఆమేన్. ఎవరు నీ ఫలాలు తెలియకుండా ఆయన చెట్టును గురించి చెప్పినప్పుడు ఆయన అలాగే చెప్పాడు. మీతో నిజంగా చెప్తున్నాను, మీరు చిన్న దైవమైన మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఈ కొండను కదిలిపోమని చెప్తే, మీ హృదయంలో సందేహించకుండా అలా చెప్పినట్లయితే, నీవు జరుగునది, నీవు జరుగునని నమ్మినేలా అలాగే జరుగుతుంది. అదిలో ఉన్న అధికారానికి వెళ్దాం. అది ఏంటి? ప్రపంచంలో ప్రకృతి అంతా ఇంకా ములుగుతూనే ఉన్నది, కేకలు వేస్తూనే ఉన్నది, సమస్తము కదులుతున్నది. ఎందుకొరకు? దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు. నిజమకు కుమారులు, తిరిగి జన్మించిన కుమారులు, పరిశుద్ధాత నిపమనే కుమారులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట స్థిరపరచబడుతున్నది. ఎప్పుడు దానికి సరిహద్దుల్లో మనం ఉన్నామని నమ్ముతున్నాము. అవునండి, ఈ కొండతో చెప్పుడి అది అలా జరుగుతుంది. సోదరుడా, అలాంటి సంగతి జరగవాలని నేను ఆశిస్తున్నాను. నేను యేసుక్రీస్తు యొక్క విశ్వాసిని, యేసుక్రీస్తు నామంలో దానిని ఇస్తున్నాను. ఆమేన్. అది ఒక ప్రత్యక్షత. ఓ సహోదరుడా, నా పంట నాశనం అయిపోతున్నది, నాకు వర్షం పట్టలేదు. ప్రభు నామంలో నేను నీకు వర్షం పంపిస్తున్నాను, నీ పంట దీవించబడుతున్నది. ఓ సమస్త సృష్టి కూడా దేవుని కుమార ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మరుగుతూ ఉన్నది. ఆరంభంలోనే దేవుడు దాన్ని నిర్ణయించాడు. మానవునికి ఆయన అధికారం ఇచ్చున్నాడు. ఆయన యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. యేసు తన యొక్క నామములో ఈ నిశ్చయత మనకు అనుగ్రహించాడు. నా నామములో తండ్రిని మీరు ఏమి అడిగినను నేను అనుగ్రహిస్తానని చెప్పాడు. పామర్ సహోదరుడా, దేవుని కుమార ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. సజ్ఞపు స్థానం నేను చెప్పాను, ఎఫెసీ గ్రంథము యెహోషువ గ్రంథానికి తమ సారూప్యమని. జనులు స్థానమును, జనుల యొక్క స్థానాన్ని యెహోషువ పంచిచ్చాడు. ఎవరి స్థానాల్లో వారు ఉండకపోతే తగాదాలు చెలరేగుతున్న చెప్పాడు. ఎఫ్రాయిం స్థానంలోనికి మనుష్య రాకూడదు, వారు కలిసి జీవించలేరు. ఒకరేమో బాప్టిస్టని, ఇంకొకరేమో మెథడిస్టని, ఇంకొకరేమో పెంటికొస్తని, నేను ఏకత్వం ద్విత్వం, నేను ఫలానా ఫలానాని, మీరు ఎలా కలిసి ఉంటారు? నెమ్మదిగా ఉండండి. దేవుడే సంఘం యొక్క స్థానాన్ని నిర్ణయించాడు. ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా స్వీకరించాడు. దాని చూడటానికి నన్ను బ్రతికింపు చేయదేవా అని నేను ప్రార్థిస్తున్నాను. అది దాదాపుగా అది నా చేతులతోనే నేను అక్కడ తాకినట్లుగా అక్కడ ఉన్నది. నాకు దాన్ని చూడటానికి నేను ఆశిస్తున్నాను. ఆ సమయంలో కొరకు ఎదురు చూస్తూ వీధుల్లో నడుస్తున్నాను. తల్లి గర్భం నుండి కుంటి వాణిగా పుట్టిన ఒకడున్నాడు. వెండి బంగారు నా యుద్ధం లేవు. దేవుని కుమారుల ప్రత్యక్షత. హల్లెలూయా. దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. వారు వ్యాధిని అప్పుచేస్తారు, క్యాన్సర్ ను అప్పుచేయగలరు, జబ్బులను అప్పుచేస్తారు, నిలుపు చేస్తారు. మీరు క్యాన్సర్ అప్పుతారు, అప్పుతారని తలస్తున్నారా? మనుషులు శరీరంలోనే కుళ్ళిపోవు సమయం వచ్చునని, వారు చనిపోక ముందే వారు శరీరాలు రాబందులు తినడని చెప్పబడుతున్నది. రానున్న దానికి క్యాన్సర్ ఒక పట్టి నొప్పు లాంటిది, అదొక ముంగుర్తు. అయితే ఉంచండి, దేవుని యొక్క ముద్ర గల వారిని ముట్టడానికి ఆ రోజు ఎవరికి హక్కు ఉండదు. దాని కొరకు ఇప్పుడు మనం ప్రయత్నపడుతున్నాం. ఆ భయంకర తెగులు రాకముందే దేవుని రాజ్యంలో వాస్తవ స్థానం సంపాదించుకోవడం కొరకే పాటుపడుతున్నాం. ఎంత శ్రేష్టమైన విషయం అది! కాలం యొక్క సంపూర్ణత, సంపూర్ణ కాలం, స్వాస్థ్యము.
In whom we also obtain inheritance.
స్వాస్థ్యం పొందుటకు ముందుగా నిర్ణయించబడితే
దేని ద్వారా మనం స్వాస్థ్యాన్ని పొందుకున్నాము? ముందుగా నిర్ణయించబడిన ద్వారా. Predestination is foreknowledge. ముందు నిర్ణయం అనగా భవిష్యత్ జ్ఞానము. How did God know he could trust you? నిన్ను బతుకుడుగా నమ్మగల జ్ఞానము దేవునికి ఇలాగున్నది. ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానము ద్వారానే. ఇచ్చించు వాని వల్ల కాదు గాని, పరిగెత్తుని వల్ల కాదు గాని, కృప చూపు దేవుని వల్లనే కలుగుతున్నది. అవునా? అదే ముందు నిర్ణయం. నీలో ఉన్నదేంటో ఆయనకు తెలుసు. నీవు భూమి మీదకి రాకముందే నీలో ఉన్నది ఆయనకు తెలుసు. నీ ఉచ్చుకై ఒక భూమి నిర్మాణము కాకముందే నీలో ఉన్నది ఆయనకు తెలుసు. అదే ఆయన. ఆయన అనంతుడు దేవుడు. ఆయన అతీతుడు. మనం నిమిత్త మాత్రం. మనం అంతమును గుర్చి మాత్రమే కొద్దిగా మాత్రమే తలంచగలం. నాకు జరిగింది ఎంతో ఉన్నది, అయితే నాకు తెలియదు అది. నాకు కొన్ని సంతోషకరమైన క్షణాలు జరిగినవి. నేను అక్కడ నిలబడి ఆలోచన చేస్తున్నాను. రేపు లేదు అనుకున్నాను, నిన్న లేదు, వ్యాధి దుఃఖము లేదు అనుకున్నాను. అది కొద్ది సంతోషము కాదు, అది సంపూర్తిగా సంతోషం అని నిలబడి నేను తలంచాను. ఏంటంతా అని నిలబడి నేను అలాగే ఆలోచన చేశాను. ఆ స్వరం ఇలా చెప్పినది, ఇది పరిపూర్ణ ప్రేమ. నీవు ప్రేమించిన సమస్తము ఇప్పుడు ఇక్కడ ఉన్నది. యేసు వచ్చినప్పుడు నీ యొక్క సేవా కృతులను వేరిని ఆయనకు నీవు బహూకరిస్తావు. అక్కడ ఆ అందమైన స్త్రీ నిలబట్టి నేను చూశాను. వారు ప్రశస్తమైన సహోదరుడా అని నన్ను హత్తుకున్నారు. వారి పొడగాటి జుట్టున్నది పరిగెత్తుకుంటూ వచ్చి నా ప్రియ సహోదరుడు నన్ను హత్తుకుని అలా చెప్తున్నారు. దీని అర్థమేంటి అని అనుకున్నాను. వారు నీ ప్రజలు అని చెప్పబడింది. నా ప్రజలా? మిలియన్ల మంది నిహాములు ఉండదు కదా అని అన్నాను. వారు నీ సేవలో మారి ఉన్నవారు. హల్లెలూయా. వారు నీ సేవలో మార్పు చెందిన వారు. అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూసావా అని అడిగాను. నేను అంత అందమగు స్త్రీ అనడు చూడలేదు. ఆమెను ప్రభునొద్దుకు నీవు 90 సంవత్సరాల వయసప్పుడు అలా నేర్పించావు. నా ప్రియసోదరుడా అని ఆమె కేకవేట్లో ఆశ్చర్యం లేదు. ఆమెకు ఎన్నడూ వృద్ధురాలు కాదు. ఆమె దాన్ని దాటిపోయినది. ఆమె యవనంలో ఉన్నది. ఆమె ఇక్కడ నిలబడి ఉన్నది. ఆమెకు చల్లనీళ్ళ అవసరం లేదు. అవి ఆమెకి అవసరం లేదు. ఆమె నిద్రపోవడం అవసరం లేదు. అలసట లేదు. రేపు లేదు, నిన్న లేదు. నిత్యము నిత్యత్వంలో ఉంట. ఒకనొక మహిమకర దినమున దేవుని కుమారుడు వస్తాడు. నీవు వారికి బోధించిన వాక్యాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతున్నది. ఓ సహోదరుడా, పౌలు తన గుంపు తీసుకుని వచ్చినా అని అడిగాను. అవునండి, పౌలు బోధించట్లే నేను బోధించాను. నే ఎన్నడూ మార్పు చేయలేదు. నేను ఏ సంఘం యొక్క బోధనలను అంగీకరించలేదు. నేను దాని అందే నిలిచి ఉన్నాను. అందరూ కూడా ఒకే స్వరంతో ఇలాగ చెప్పారు, అది మేము ఎరుగుదము, మాకు నిత్యముగా తెలుసది. మమ్మను ఆయనకు బహుకరిస్తే మేమందరం తిరిగి భూమి మీదకి వెళ్లి సదాకాలం జీవిస్తాం. ఆహా, ఆ సమయంలో నేను రావడానికి ప్రయత్నం చేశాను. నేను కడక మీద పడుకుంటూ నాకు కనబడినది. నా శరీరం ముదలబడి వ్యాధితో చీకిపోయింటే నేను చూశాను. నా తల కింద చేతులు పెట్టుకుంటూ చూశాను. మరణాంధలోనికి నేను వెళ్లి రగలనా అనుకున్నాను. ముందుకు సాగిపో, ముందుకు సాగిపో అనే స్వరం నాతో కలగట్టే విన్నాను. నేను ఎల్లప్పుడూ దైవిక స్వస్థతను నమ్మినాను. నేను దానిని ఆత్మలకై వెంటాడుతాను. నాకు సహాయం చేయండి అని అన్నాను. ఎక్కువ కాలం నన్ను జీవించనియండి. నేను మరో మిలియన్ మందిని అక్కడికి తీసుకుని వస్తాను. నన్ను అంతవరకు ఉంచు అని అన్న అని చెప్పాను. వారి రంగేమైనా, వారి మతమేమైనా, వారి దేశమేమైనా నాకు అవసరం. వారందరూ ఎక్కడ చేరినప్పుడు ఒక్కరిగానే ఉంటారు. ఆ పాత సరిహద్దు గీతలు దాటిపోతవి, చిరిగిపోతవి. ఆ స్త్రీలు ఎంతో అందంగా ఉన్నారు. పొడుగాడి దుద్దు కలిగి ఉన్నారు. అక్కడ అలాంటి వారిని నడు చూడలేదు. పొడవైన దుస్తులు ధరించి ఉన్నారు. వారి కాళ్లకు ఏమీ లేవు. మగవారైతే జుట్టు బుద్ధుగా ఉన్నది అలా పెంచుకుని ఉన్నారు. వేరు వేరు రంగుల్లో ఎరుపు నలుపు మొదలగు రంగుల్లో వారు ఉన్నారు. వారిని కౌగులించుకునగా వారిని తాకగలను. వారి చేతులు పట్టుకున్నాను. నేను ఈ పవిత్ర గ్రంథాలు తెరిచి ఇలా ఉన్నాను, దేవుడి నాకు తీర్పరి. నా చేతులను నా ముఖమును తాకగలగట్లే ఇలాగో అలాగే నేను వారిని తాకాను. వారు నన్ను కౌగులించుకున్నారు. ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు స్త్రీలను తాకినగా అలా ఉండదు. నీవెంత ప్రసిద్ధమైనా, ఎటువంటి బోధకుడువైనా, ఎలాంటి మత గురువైనా, ఒక స్త్రీని కౌగులించుకున్నప్పుడు మానవ ఉద్రేకం రాక మనదు. అది నిశ్చయంగా సత్యం. కానీ సహోదరుడా, అక్కడ ఉన్నట్లుగా అటువంటిది ఇక్కడ దాటిపోతే ఇక ఉండదు. బాగున్నది, అది అసాధ్యము. అంత ప్రేమయే ప్రతిదీ కూడా నిజముగా సహోదరుడుగాను సహోదరిగాను ఉంటున్నది.
అక్కడ మరణము, దుఃఖము, అసూయ మరి ఏది ప్రవేశించదు, అంతా పరిపూర్ణంగా ఉంటున్నది. అందుకొరకే నేను సిద్ధపడుతున్నాను, అందుకొరకే స్థానము నేను సంపాదించుకుని కోరుతున్నాను. ఓ ప్రభువా, ఈ సంఘములో అందుకొరకే నేను ఉన్నాను, సంఘములు క్రమంలో ఉంచుకోరుతున్నాను అని చెప్పాను. సహోదరి సహోదరులారా, ఒకటంటే పరిపూర్ణ ప్రేమ మాత్రమే అందులో ప్రవేశించగలదని నేను చెప్తున్నాను. నువ్వు గృహమాలయానికి లేక మెథడిస్ట్ సంఘానికి లేక బాప్టిస్ట్ సంఘానికి నీవు నమ్మకంగా ఉన్నావని కాదు. అది మంచిదే స్నేహితుడా, నీవు లోబడి ఉండాలి. నీవు భాషలతో మాట్లాడేందుకు కాదు, నీవు ఆత్మలో నాట్యమనేందుకు కాదు, నీవు దయ్యాలు వెళ్ళగొట్టేందుకు కాదు, నీ విశ్వాసం ద్వారా కొండలు పెగిలించేందుకు కాదు. అది మంచిదే, అయితే అక్కడ నిజమగు పరిపూర్ణ ప్రేమ ఉంటున్నది, అదే సంపూర్ణత.
Oh my, it's an adoption. God before the foundation of the world. Now, let's hurry up. Let's get this one chapter through anyhow. If possible in the next 10 minutes. To whom we also have
obtained an inheritance. We inherit from eternal life. Being predestinated.
How? Does everybody understand
that? దేవుడిని పిలవగలవా? లేదు, దేవుడిని పిలిచాడు.
Some people say, oh, I just sought God and sought God. You did not.
ఏ నరుడు ఎప్పుడు కూడా దేవుని వెతకలేదు, దేవుడే నరుడిని వెతికాడు. మొదటిగా నా తండ్రి ఆకర్షించుదేనే గాని ఎవడు నా యొద్దకు రాడని యేసు చెప్పాడు. చూడండి, దేవుని యొద్ద నుండి పారిపోవడం మానవుని యొక్క స్వభావము. చెప్పగలవా, ప్రజలకు నేను బోధ చేస్తున్నప్పుడు అదే నన్ను తొందర పెడుతున్నది. అదే ఉన్న స్థితిలో నిలచండి, నిలచి ఉండవద్దు, మార్పు చెందు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు మాట నేను నమ్ము, నా అంతట నేను దీన్ని చెప్పట్లేదు, నేను కాదు. మీరు నన్ను ఒక ప్రవక్త అని పిలుస్తున్నారు. ప్రపంచంలో ఉన్న మిలియన్ల కొద్ది ప్రజలు అలాగే నన్ను నమ్ముతున్నారు. ప్రత్యక్షగాను లేక పరోక్షంగాను దాదాపుగా 12 మిలియన్ల మంది జనులతో నేను మాట్లాడాను. వేల కొద్ది దర్శనాలు, సూచికలు, అద్భుత కార్యాలు చూశాను. ఏ ఒక్కడి కూడా తప్పిపోలేదు. అవును, ఆయన చెప్పిన ఏ సంగతి ఎన్నడూ తప్పిపోలేదు. ఎవరైనా దాన్ని రూపం చేయవచ్చు. అవును, నేను ప్రవక్త అని చెప్పుకోలేదు. అయితే నా మాట వినండి, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆ స్థానములో నిన్ను ఉంచగలిగింది పరిపూర్ణ ప్రేమయే. అక్కడ ఉన్నదంతా అదే. ఇవన్నీ పనులు చేసినా, రకరకాల కార్యక్రమాలు చేసినప్పటికీ ఆ దిన ముందు అవేమి లెక్కకు రావు. పరిపూర్ణ ప్రేమ కావాలి. కనుక నీవు అన్ని ఒక ప్రక్కన పెట్టేసేసి దేవుని ప్రేమతో నింపబడి ఉండు. నిన్ను ద్వేషించు వాణ్ణి ప్రేమించు, అలాగుండు. నేను ఉదయం చెప్పినట్లుగా కృపయే నాకు పూర్తి స్వరూపాన్ని ఇచ్చినది. చాలా మంది అంటారు, నీవు నన్ను గిరితే నేను నిన్ను గిరుతాను అని, నీవు నాకు ఒకటి చేస్తే నేను నీకు ఒకటి చేస్తాను. అవునా, అది కృప కాదు. నీ వైపు అలా నిలబడితే ఇలాగే నేను గిరుతాను. నీవు నన్ను గిరినా గిరకపోయినా, నీవైతే నా చెప్ప మీద కుట్టి నా వైపు గీరు, చిలగా ఉందంటే నేను గిరుతాను. చూసారా, అలాగే చేయటం. క్రియలను నేను నమ్మను, ప్రేమ మాత్రమే పరిచయం నేను నమ్ముతాను. కృప ద్వారానే క్రియలు ప్రత్యక్షం అవుతావి. నేను నమ్మకంగా జీవించకపోతే నా భార్య నాకు విడాకులు ఇచ్చునని నేను నమ్మకముగా జీవించను. అయితే ఆమె నేను నిజంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నమ్మకంగా జీవిస్తాను. నేను సువార్త ప్రకటించకపోతే నరకానికి వెళ్తాననుకుని నేను సువార్త ప్రకటించట్లేదు. నేను ఆయన ప్రేమిస్తున్నందు కనుక సువార్తను బోధిస్తున్నాను. నిజం, తుఫాను సముద్రాలు దాటుతున్నాను, విమానం ఇటు అటు తిరుగుతున్నది, మెరుపులు భయములు పుట్టించును అని ఏ నిమిషమైనా కులిపోవచ్చును. విమానంలో ఉన్నవారు మరియా జయం అని మరియకు ప్రార్థిస్తారు. అక్కడ పెట్టుకునే బెల్ట్లు కట్టుకుంటారు. 15 నిమిషాలకు సరిపడు ఇంధనం మాత్రమే ఉన్నది కాబట్టి మనం ఏమవుతుందో అని పైలట్ చెప్పినప్పుడు అది విని నేను నమ్మగలనా అని అనుకుంటున్నావా? నేను అరణ్యంలోకి వెళ్లి జర్మన్ సైనికులు కలుసుకుని రాత్రి రాత్రి కూటమి జరిపాను. పరిశుద్ధాత్మ ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అప్పుడు మైల్ దూరం నుండి నన్ను కాల్చివేయటకు కమ్యూనిస్ట్ దూరదర్శన యంత్రంతో కూర్చుని ఉన్నారు. నేను నవ్వులాటిగా దాన్ని చేయగలనా అని నీవు తలస్తున్నావా? ఒకటి నాలో ఉన్నది, నాలో ఒకటి ప్రేమ ఉన్నది. ఆ మనుమల కొరకు క్రీస్తు చనిపోయాడు కాబట్టి. పౌలు ఇలాగే చెప్తున్నాడు, ఎరుషలేములకు మాత్రమే కాదు కానీ తెలివేయబట్టుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను మరణించుకు వెళుతున్నాను, ప్రభువు నిమిత్తం చావ సిద్ధమై ఉన్నాను వెళుతున్నాను. ఇది ప్రేమ, అది నేను బలవంతం పెడుతున్నది. నిజంగా వాస్తవము. నేను డబ్బు కొరకు సువార్త పడించట్లేదు. అలాగైతే ఈ రాత్రి నేను $20,000 అప్పులు విన్నాను. అప్పులు ఎందుకు ఉండేవాడను? లేదండి, నాకిచ్చిన మిలియన్లు దాచుకుంటున్నానా? నాకు ఒక ఎఫ్బిఐ ఏజెంట్ $1,500,000 చెక్ పంపించాడు, తిరిగి తీసుకుని వెళ్ళండి అని చెప్పాను. నేను డబ్బు కొరకు పనిచేయను, డబ్బు కొరకు సువార్తను బోధించను, దాని కొరకు కాదు. అంటే అది ప్రేమ వలననే. నా ఆఖరి శ్వాస విడిచే సమయం వచ్చును, అందుకు 5 నిమిషాలకే, అందుకు 2 గంటలో, లేక 50 సంవత్సరాలు పడుతున్నాను, అది ఎప్పుడో నాకు తెలియదు. అయితే అది జరిగినప్పుడు నేను మరలా యువకునుగా మారుతాను. నా ప్రియ సహోదరుడా అని వారు పలకరిస్తారు. అదే నా హృదయంలో ఉన్నది. మీకు వ్యత్యాసంగా ఉండాలని కాదు, కానీ మిమ్మల్ని మంచి దారిలోనికి తీసుకురావాలని కోరుతున్నాను. ఆయనే ఆ మార్గము. నీ సంఘము కాదు, నీ సంఘశాఖ కాదు, క్రీస్తునందున నీ జన్మయే. ఆయన ఎందు మనము స్వాస్థ్యము పొంది ఉన్నాము, ఆయన చిత్తానుసారముగా మనం ముందుగా నిర్ణయించబడి ఉన్నాము. వినండి, కొద్ది నిమిషాల్లో ముగించదయ్యున్నాను. జాగ్రత్తగా వినండి, ముగించక మునుపు తమ మహిమకు కీర్తి కలుగు చేయాలని క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన ఆయనలో మీరు నిరీక్షించదరి. జాగ్రత్తగా దీన్ని గమనించండి. మీ బట్టలు ధరించండి, సువార్త వస్త్రాలు ధరించుకోనండి, చెవులు తెరవండి, జాగ్రత్తగా వినండి.
13వ వచనము,
మీరు సత్యం గురించి విన్న తర్వాత వినట వల్ల విశ్వాసం కలుగుతున్నది. మీరు సత్య వాక్యమును విని, సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే అవునా?
యోహాను 17:17 యేసు
చెప్పాడు, సత్యమందు వాణ్ణి ప్రతిష్ఠ చేయము, తండ్రి నీ వాక్యమే సత్యము. మీరు సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, వారికి చెప్పకూడదు. రక్షణ ఏంటి? భూమికి పునాది ముందే నిర్ణయించను అవునా? కుమారులుగా ముందే నిర్ణయించి నిత్య జీవము కొరకు నిర్ణయించాడు. నీవు రక్షించబడి శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ నింపిన తర్వాత నిత్య జీవంలోనికి వస్తున్నావు. నీవు కుమారుడవు. దేవుని రాజ్యమునకు మరియు మహిమ కొరకు నీవు పనిచేయనట్లుగా దేవుడు నేను ఒక స్థానంలో ఉంచగోరుతున్నాడు. అదే వార్త, మొదట వాక్యాన్ని వినాలి. ప్రతివాడును మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ పాపములన్నింటినీ తీసుకురావాలి. వాగ్దాన దేశము కొరకై ఈ వాగ్దానము యాత్రలో ప్రతి యాత్రికుడికి చెందుతున్నది. ఒకవేళ ఈ రాత్రి పాపిగా నీ ఇంటి యొద్ద నుంచి ఇంటిని విడిచిపెట్టి ఉండవచ్చును, బ్రహ్మ మందిరానికి వచ్చి ఉండవచ్చును. రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నీకును వాగ్దాన దేశానికి మధ్య ఒకటే ఒకటి ఉన్నది. వాగ్దాన దేశం అనగా ఏంటి? పరిశుద్ధాత్మ. యోషువకు వాగ్దాన దేశానికి మధ్య ఉన్నది యొర్దాను. ఇది నిజంగా సత్యము. మోషే క్రీస్తుకు మాదిరి ఇశ్రాయేలుకు వాగ్దాన దేశానికి నడిపించాడు. ఆ తర్వాత మోషే వాగ్దాన దేశానికి వారిని తీసుకుని వెళ్ళలేదు. యోషువయే ప్రజలను అందులో ప్రవేశపెట్టి ఆ భూమిని పంచిచ్చాడు. యేసు వెలచిలించి వారిని పరిశుద్ధాత్మకు నడిపించాడు. దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు. ఆయన సంఘమును ఒక క్రమంలో ఉంచాడు. ఆయన సన్నిధితో వారిని ఒక్కొక్కరిని నింపాడు. నా అర్థాన్ని గ్రహిస్తున్నారా? అదంతా క్రీస్తు యేసులోనే ఉన్నది. ఈ సువార్త పిలుపునకు దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించాడు. పౌలు గలతీయులు ఇలా చెప్తున్నాడు, దేవదూత దిగి వచ్చి మరొక సువార్తను ప్రకటించిన శాపగ్రస్తుడవును కాక. సువార్త ఒక్కటే సత్యము. ముగింపు వచన ముగిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. మీ రక్షణ సువార్త క్రీస్తునందు విశ్వాసం ఉంచి, జాగ్రత్తగా వినండి, విశ్వాసము వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడతాయి. చివరి దినాల బైబిల్ లాగా చెప్తుంది, చివరి దినాల గురించి 2 రకాల ప్రజలు ఉంటారని. ఒకరైతే దేవుని ముద్ర కలిగిన వారు, మరొకరైతే మృగము యొక్క ముద్ర కలిగిన వారు. అవునా? అది ఎంతమందికి తెలుసు?
Well, if the seal of God,
దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మ,
మరి
తర్వాత పరిశుద్ధాత్మ లేకుండాయే మృగము యొక్క ముద్ర. బైబిల్ చెప్తుంది, ఓ రెండు ఆత్మలు చాలా దగ్గరగా ఉండి సాధ్యమైతే ఏర్పరచమని సహితం మోసపరచడం చెప్తున్నది. దానికి అది అసాధ్యం, ఎందుకంటే వారు నిత్య జీవునకు ఎన్నుకోబడి ఉన్నారు. చూశారా? సంఘం అంటే లేక సంఘం వెళ్ళటం అంటే కేవలం నామకార్థమే. ప్రభును కలుసుకోవడానికి 10 మంది కన్నులు బయట వెళ్ళారు. అందరూ పరిశుద్ధులే, ప్రతి ఒక్కరూ పవిత్రమైన వారే, పవిత్రపరచమైన వారే. 5 దివిటీలు అబ్బాయి ఉన్నవి, మారిపోయినవి. 5 దివిటీలలో నూనె ఉన్నది. ఇదిగో పెళ్లి కుమారుడు. దివిటీలలో నూనె గల 5 పెళ్లి విందుకు వెళ్లారు. మిగిలిన వారు బయట విడిచిపెట్టబడ్డారు. అక్కడ ఏడ్పును పండ్లు కురుటయు ఉండును. ఇవ్వండి, ఏ నిమిషం ప్రభు వస్తాడో మీకు తెలియదు. బైబిల్ గ్రంథములో నూనె దేనికి సదృశ్యం? పరిశుద్ధాత్మకు. 7వ దినము దేవుని ముద్ర అని 7వ రోజు ఆచరించేవారు అంటారు. దానికి రుజువుకు ఒక్క లేఖనాన్ని చూపించండి. పరిశుద్ధాత్మయే దేవుని యొక్క ముద్ర అని బైబుల్ చెప్తుంది. దీన్ని గమనించండి, 13వ వచనం, విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతది. ఎఫెసీ 4:30 చూడండి, అది అదే. ఎఫెసీ 4:30 అది, ఇది ఒకటే కాదు. చూడండి, ఎఫెసీ 4:30 దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎంతకాలము మీరు నిజంగా పరిశుద్ధాత్మ పొందితే అది ఎంతకాలం నిలుస్తున్నది? మరుసటి ఉద్యమం కొరక, అప్పటి వరక, మీ నాన్నమ్మ చనిపోయే వరక, మీ పై అధికారిని విసిరే వరక, విమోచన దినం వరకు. నీవు చనిపోయిన తర్వాత, నీవు ఆ దేశానికి దాటిపోయిన తర్వాత, నీవు నీ ప్రియులతో నిలబడి ఉంటావు. అప్పుడు కూడా నీవు పరిశుద్ధాత్మ కలిగే ఉంటావు. లేఖనం, ఇప్పుడు నీవు నరీతిగానే ఉంటావు. మరో శిలలేఖ నీవు వెళ్ళిపోతావు. నీళ్లు మారుతుంది, ఇది పాతదైపోతున్నది. దానిపైన గుణకరాలు ఇక ఉండవు, వాసాలు పాతగిరిపోతుంది. అవునా? కనుక పాతది గతిస్తుంది, కొత్త నివాసంలోనికి మారుతావు. అవును, భూమి గుడారం సిద్ధమైపోయినను. ఒకటి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. దాని గురించి ఒకరోజు చెప్పిన మీకు గుర్తుందా? తల్లి గర్భంలో చిన్న బిడ్డ రూపొందుతుంది, చిన్న కండరాలు ఏర్పడుతున్నది, కంపులు వేస్తున్నది. తల్లి గర్భంలో బిడ్డ భూమి మీదకి వచ్చిన వెంటనే ఆ స్వాభావిక శరీరమును ఒక ఆత్మీయ శరీరము పట్టుకుంటుంది. వైద్యుడు ఒకవేళ ఆ శరీరం కదుపును అలాగా కదిలిస్తే అని అంటుంది. బిడ్డ తల్లి రొమ్మును అంటుకుని తల్లి గుండె మీద తన చిన్న తలను కరుచుకుంటూ పాలు త్రాగుతుంది. చిన్న దూడ దాని తల్లి కడుపులోంచి బయటికి వెళ్ళే కొద్ది నిమిషాలకే తన ముఖాల మీద నిలబడుతున్నది. కదల వెళ్లి తల్లిని పట్టుకుంటుంది, తలను అలా ఇలా అడిస్తూ పాలు త్రాగుతుంది. హల్లెలూయా! అవునండి, ఈ స్వాభావిక శరీరము భూమి మీదకి వచ్చిన వెంటనే దాని కొరకు ఆత్మ శరీరము ఎదురు చూస్తున్నది. ఈ ప్రకృతి శరీరము రాలిపోయిన వెంటనే మరొకటి దాని కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా! కేవలం మనం ఒక దానిలోని మరొక దానికి మారుతాము, మన నివాసములు మార్చుకుంటాం. ఈ మర్చిత అమర్త్యం ధరించుకును, ఈ క్షేత అక్షతను ధరించుకుంటుంది. ఈ ముసలి ముడతల శరీరము, పొంగిపోయిన శరీరము అవతలికి వెళ్లిపోయిన వెంటనే రూపము కలిగి ఉంటుంది. నీవు ఒక చెవిన తర్వాత అదే ఆత్మ నీవు కలిగి ఉంటావు. నీకు ఒక విడ్డూరిని కల్పించే సంగతి ఒకటి, కానీ బైబుల్ ఉన్నది. అటు తర్వాత మీరు కలవర పడతారు. ఒకటి చెప్తాను, దీన్ని గమనించండి. మొదటి సౌలు చాలా పెద్ద సంఘశాఖ కలిగిన వాడు, చాలా ఎత్తటి వాడు. ఆనాటి వారికి అతీతమైనదేదో, అది పరసమైనదేదో తెలియదు. దావీదైతే సింహపు నోటి గొర్రె పిల్లలను చంపిన దావీదు గొల్యాతును చంపాడు. అతన్ని గమనించండి, సౌలు దేవుని పూర్తిగా దూరమైపోయాడు. ఈ హోలీలో రోలు బోధకుని ద్వేషించేవాడు. అతనికి సహాయం చేయక బదులుగా అతనికి ఎదురు తిరిగాడు, వ్యతిరేకయ్యాడు. నాడు అలాగే లేదా? ఏ చిత్రం భూమి మీద అతని మీద తిరుగుబాటు చేశాడు. నేను నా మొదటి పర్యటనలో దావీదు గొల్యాతును చంపుట అను ప్రసంగాన్ని చేశాను. అప్పటి వారికి ఎంతమందికి అది గుర్తున్నది? ఇక్కడ ఉన్నారు వారు కేవలం పాతకాలపు వారికి కొద్ది మందికే తెలుసు. ఇది మరలా మీకు జ్ఞప్తి చేయకూడుతున్నాను. ఆదివారం నాటిది మీకు గుర్తుందా? అది మరో దశలోకి చేరుతున్నది. దావీదు యొక్క రెండవ దండయాత్ర, అది దావీదు సేవలో రెండవ దశ. అవును, అది నిజం. తరువాత అతడు ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. హరిజన ఇంకా ఎక్కువ దశలోకి కదలడం వెంట గమనించండి. దావీదు కూడా అలాగే ఉన్నాడు. అతడు వచ్చి చూడటం గమనించండి. సింహాన్ని చంపిన దావీదు ఎలుగు పంటిని ఫిలిస్తీన్ కూడా చంపాడు. ఒక సమయం వచ్చినది, ఈ దావీదును నశించుకున్న దురాత్మ ఒక బయలుదేరినది. ఎందుకది? దావీదును ద్వేషించుటకు. నేను నమ్ముతున్నాను అది. టేపులు పెట్టడం వేరు. వినండి సోదరులారా, మీరు నాతో సమ్మతించలేదా? క్షమించండి, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఆవుల ఒడ్డున నేను మిమ్మల్ని కలుసుకుంటాను. దేవుని వారైతే ఇలాగే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. దీన్ని చెప్పడానికి ఒక కారణం ఉన్నది. తనలో లేనిది ఏదో దావీదులో ఉన్నదని సౌలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగినది? ఎర్రని వాడు వచ్చుచున్నాడు. బైబిల్ చెప్తున్నది, బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎర్రని వాడని రడ్డి అనగా ఒక విధమైన మనిషి అర్థం. నేను అనుకుంటాను సౌలుకు కవచం దావీదు ధరించాడు, మోయలేకపోయాడు. ఆ కవచములో అతను మునిగిపోయి అనుకుంటాను. వీటిని తీసివేయండి అని చెప్పాడు. అతనికి నీవు ఒక డాక్టర్ డిగ్రీ, ఒక పిహెచ్డి డిగ్రీ, ఎల్ఎల్ డిగ్రీ ఇవ్వచ్చును. అయితే అవేమి నాకు అక్కర్లేదు అని అన్నాడు. దాన్ని
నిరూపించే
అతను తనకు తెలిసినదే చేయకూరాడు. అవునండి, అతను పరిశోధన చేసుకున్నాడు. వారు ఇలాగన్నారు, దావీదును పిచ్చివాడని. ఆ కుమార్తెలు లేక ఆ సంఘం యొక్క పాడారు. సౌలు వేల కొలిదిగాను దావీదుకు పదివేల కొలిదిగాను హతము చేశారు అని. కనుక అతడు అసూయ పడ్డాడు. అసూయ వచ్చేసినది. ఆ యేసు నామం బోధ అక్కర్లేదు. అయినా దేవుడు అతనికి ఏం చేశాడు? దేవుడు తన మీదకి దురాత్మను పంపించాడు. నిజంగా అది అలా జరిగినది. కారణము లేకుండా దావీదును ద్వేషిస్తున్నాడు. దావీదు తన మెడను కొన్నిసార్లు వంచి చూచాడు, కాని వంకగా ఉన్నది. అదేమి చెప్పలేదు, ఏం చేయలేదు. అతను నిజంగా వాస్తవంగా చేయగలిగిన వాడే. ఎన్నోసార్లు అతను తప్పు అవకాశం దొరికినప్పటికీ అతను ఏమి చేయలేదు. అతను అంగీది కోశాడు, దాన్ని అతనికి చూపించాడు. అవునండి, ఏమి చేయలేదు. అతను అతను వదిలిపెట్టాడు. అతను అనుకుంటే ఆ సమాజాన్ని చీల్చి ఒక సొంత సంఘశాఖను ప్రారంభించేవాడే, కాని అలాగే చేయలేదు. సౌలును విడిచిపెట్టాడు, యుద్ధమును దేవుడికే విడిచిపెట్టాడు. అవునండి, ఆ తర్వాత ఆ విధంగా దండయాత్ర అయిన తర్వాత సౌలు దురాత్మ పట్టుకున్నది. దేవుని యుద్ధ నుండి ఏ జవాబు రాలేదు. కొంతకాలానికి దేవుని ఆత్మ అతని యుద్ధ నుండి వెళ్లిపోయినది. నిజంగా వృద్ధుని సమయాలు వారికి దేవుని స్వరముగానే ఉన్నాడు, తిరస్కరించబడ్డాడు. వారు ప్రపంచ మర్యాదను, లోక మర్యాదను అనుసరించలేదని హెచ్చరించాడు అతడు. సంఘము లోకం మాదిరిగా ఎలాగా ప్రవర్తిస్తుంది? పెంతెకొస్తు వారు, బాప్తిస్మ పొందిన వారు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన మెథడిస్ట్ వారు, ప్రశ్నలు బాప్తిస్టు వారందరూ లోకం మాదిరిగా ఎందుకు నడుస్తారు? ఎందుకు అలా చేస్తారు? నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు. నవ్వులాట ఆటతీర్తి కాదు. పెన్నీకి ముందున్నది మరి నీవు ఎలా పిలుస్తావు? అది పాపము. ఇంట్లో పనులు చేయరాదు. కొద్దిగా గ్లాస్ బీరు త్రాగితే పర్వాలేదు, కొద్దిగానే అంటారు. నేను నా భార్య మధ్యాహ్నం కొద్దిగా పుచ్చుకున్నాం అంటారు. నీ పిల్లలు కూడా అదే చేయదురని తెలుసుకో. నిజంగా చేస్తారు. సోదరులారా, అపవాది అదిలోనే ముందుగా అదే చేశాడు. మీ సహోదరులు ఒక గురిగా పెట్టుకున్నది. చేస్తాడు వాడు, ఎందుకంటే అది వాడికి తెలుసు. పురుషుడు కంటే స్త్రీ మోసం చేయటం 1000 రెట్లు వాడికి బాగా తెలుసు తేలికని. ఆ మాటకు మీరు బాధపడతారని నాకు తెలుసు. అయితే అది సత్యం, నిజం. ఏదేం తోట్లు అదే చేసినది. ఆమె నమ్మకస్తురాలు, యథార్థపరాలు, కానీ మోసగించబడినది. ఆదాం మోసపరచబడలేదు అని బైబిల్ చెప్తుంది. అతడు కాదు, అయితే ఆమెయే మోసపరచబడింది. కాబట్టి వాడు ఆమెను మోసం చేయగలడు. ఇప్పటికి కూడా ఈ సంఘాపకులు స్త్రీ బోధకులను అభిషేకించి సంఘముల మీద నియమిస్తున్నారు. ఆది కాలం నుండి ప్రకటన వరకు కూడా ఈ బైబిల్ అది ఖండిస్తున్నది. మంచిదే, బోధకులు అదే చేస్తున్నారు. అది మంచిదే అని నాకు తెలుసు. నేను ఒకసారి బోధిస్తుండగా ఒకరు భాషతో మాట్లాడటం ప్రారంభించారు. అయినా బోధిస్తూనే ఉన్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక స్త్రీ నా బిడ్డతో ఇలా చెప్తుంది, రేపు రాత్రికి వర్తమానం నా యొక్క ఉన్నది, మీ నాన్న వేదికపైకి వచ్చినప్పుడు నేను చెప్తాను అన్నది. ఏ వర్తమానం అంటే ఏంటి? ఆ రాత్రి నేను వేదిక ప్రభిస్తుండగా ఆమె వెంట్రుకలన్నీ ముస్తాబు చేసుకుని మేజర్లు తీసి ఆ మధ్యలో ఎగురుతూ భాషలు మాట్లాడుతూ ప్రవచనం మొదలుపెట్టినది. నేను బోధిస్తూనే ఉన్నాను, నేను దాన్ని ఏ విధంగానూ గౌరవించలేదు, ఎందుకంటే అది సరికాదు. ప్రవక్తల ఆత్మల ప్రవక్తల స్వాధీనంలో ఉన్నామని బైబిల్ చెప్తున్నది. దేవుడు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఆయనే మాట్లాడేవు. నీకు ఏదైనా బయలుపరిచినట్లయితే ఆ ముందు వ్యక్తి ముగించిన తర్వాత అంతవరకు మౌనంగా ఉండు అని పౌలు చెప్తున్నాడు. నేను బయటకు వచ్చిన తర్వాత ఆ పెద్ద గొప్ప వారు నాతో ఇలా చెప్తున్నావు, నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు అని అన్నాడు. నేనేం చేశాను అడిగాను. ఆ సహోదరి వర్తమానం ఇచ్చింది కదా, హల్లెలూయా అన్నారు. నేను బోధించినప్పుడు ఆమె మాట్లాడటం క్రమం కాదు అని అన్నాను. నీవు బోధించిన దానికంటే ఆమెకు వచ్చింది కొత్తది, అది దేవుని సింహాసన తాజాగా వచ్చింది అన్నారు. తెలియజేస్తున్నది పిచ్చిదైనా కావాలి, లేదా మర్యాద లేదైనా కావాలి, లేదా దేవుని గురించి ఏదైనా ఎదుగునదైనా కావాలి. నేను దీన్ని అవహేళనగా చెప్పట్లేదు, అది సమస్యగా అనుకోవట్లేదు కాదు, పూర్తిగా అది సత్యం. దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధాన కర్త. వారికి బైబుల్ తెలియదు, క్రిందికి మీదికి ఎదుట భాషలు మాట్లాడి నేను పరిశుద్ధాత్మను పొందాను హల్లెలూయా అని చెప్పడం మాత్రమే వారికి తెలుసు. ఆఫ్రికాలో నేను చూశాను, మంత్రం చేసేవారు లేక చేతబడి చేసేవారు ఒకసారి 5,000 మంది కూడి వచ్చి క్రిందకి పైకి ఎగురుతూ ముఖం మీద రక్తం పూసుకుని భాషలు మాట్లాడుతూ మానవ పొలంలో ఉండే రక్తం తాగుతూ అపవాదిని పెడతాం నేను చూశాను. అయినప్పటికీ భాషలు మాట్లాడుతున్నారు, కానీ అది పరిశుద్ధాత్మకు నిజమైన గుర్తు కాదు. దీన్ని మీతో చెప్తున్నాను, ఆత్మ పుల్లైన పరిశుద్ధులందరూ భాషలు మాట్లాడుతారని నేను నమ్ముతున్నాను. ఒక వ్యక్తి ఆత్మావేశం పొంది భాషలు మాట్లాడను అది నేను నమ్ముతాను. ఏ నువ్వు పరిశుద్ధాత్మను పొందేవంటకు అది గుర్తు కాదు. అవునండి, నీకున్నటువంటి విశ్వాసంతో ఒక క్యాన్సర్ బిడ్డ మీద చేయి వేసి ప్రార్థిస్తే ఆ బిడ్డ బాడం బాగవుతుంది. అందుకు కారణం ఆ తల్లి గల విశ్వాసమే. ఆమెకు విశ్వాసం లేనిదిలా ఎవరి మంది బోధకులు వచ్చి ప్రార్థించినా ఫలితం ఉండదు. దాని దేవుడు ఆమెకిచ్చను. ఆమె క్రీస్తులో శరీరము, శరీర సభ్యురాలు. అవునండి, దాని నేను నమ్ముతున్నాను. అలాగ జరుగుతూ నేను చూశాను, అది సత్యమని నాకు తెలుసు. అయితే అది ఏంటి? సంఘములో సంఘము క్రమంలో ఉంచబడుతున్నది, అది ఆ విధంగా పనిచేయనట్లుగా. మన వెళ్ళిపోక ముందు ఆ వచనం పూర్తి చేద్దాం. దాన్ని మీరు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వాగ్దానంతో ముద్రించబడతారు. ముద్ర, ముద్ర అనగా ఏంటి? ఏంటి ముద్ర?
Is a work that has been completed.
ముద్రగా ఏం చూస్తుందంటే సంపూర్తి ఒక పరిణతి చూపిస్తున్నది, తర్వాత అది దాని యజమానిని చూపిస్తున్నది, తర్వాత అది భద్రతను చూపిస్తున్నది. చూడండి, నేను పెన్సిల్వేనియా రైల్ రోడ్డు పనిచేశాను. నేను నా తండ్రితో కలిసి రైల్ రోడ్డు పనిచేస్తుంటే మేము కార్లు ఎక్కించేవారము. ప్యాకెట్ కబ్బులు వచ్చేవి, మేము వాటిని మధ్యలో పెట్టి మెత్తని చెక్కలు ఉంచేవారు అనుకున్నట్టు కొన్ని ఇటు. ఆ కారుకు ముద్ర వేయడం ముందుగా ఆ తనిఖీ అధికారి వచ్చి దాన్ని ఇలా చూసేవారు. ఇవి పనికిరావు, తీసుకురావాలను, ఇవి బ్రద్దలు అవుతాయి, తీసివేయండి అని ఖండించి చేసేవాడు. తీసివేసాయి అని చెప్పేవాడు, మళ్ళా చేయి అని అనేవాడు. ఇన్స్పెక్టర్ ఆ కారును నిరాకరించేవాడు. పరిశుద్ధాత్మ మన తనిఖీ అధికారి. ఆయన నిన్ను అంటూ అటు ఇటు కడుపుతాడు. నేను వాక్యత నమ్ముతున్నావా, నేను ఆ యేసునామ బోధను నమ్మను అన్నతో నేను ఖండి చేసేస్తాడు. నేను కదిపి చూపుతాడు, నీవు ఊగులాడుతున్నావు. ధైర్యం చూస్తూ నేను నమ్మను, అలాంటిది లేదు. నీవు ఊగులాడుతున్నావు, నిన్ను బయటకు తీసివేస్తాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మలేకపోతే, నమ్మకపోతే నిన్ను బయటకు తీసివేస్తాడు. నీవింకా సంసిద్ధపడలేదు కాబట్టి అందుకు నీవు ఆమెన్ అని చెప్పుడుకు సిద్ధపడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? ఆమెన్. అంత సంపూర్తి చేసావా? ఆమెన్. అప్పుడు తనిఖీ అధికారి ఏం చేస్తాడు? అంతా చక్కగా ఉన్నది, సంపూర్ణమైన సువార్త. దేవుని ప్రతి ఒక్క మాట మంచిదే, ప్రతి మాట పరిపూర్ణమైనది. నేను ప్రతి మాట నమ్ముతున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఇంకా స్వస్థపరచుడని నమ్ముతున్నావా? ఆమెన్. యేసుక్రీస్తు నిన్న నేడుగా ఏకరీతిగా ఉన్నాడని నమ్ముతున్నావా? ఆమెన్. పరిశుద్ధాత్మ ఎప్పటి వలె వాస్తవంగా ఉందని నమ్ముతున్నావా? ఆమెన్. పౌల మీదకి దిగి వచ్చిన ఆత్మ మన మీద దిగి నమ్ముతున్నావా? ఆమెన్. వారి మధ్య చేసిన పనులే మన మధ్యలో చేయనని నమ్ముతున్నావా? ఆమెన్. అప్పుడు గట్టిపడుతున్నది. మనం తలుపుడు వేటికి సిద్ధముగా ఉన్నాము. మంచిది. ఆ తనిఖీ అధికారి తలుపుడు మూస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? దాని మీద ముద్ర వేస్తాడు.
Then he gets down here, he gets a hold of his little plow.
ఆ తర్వాత అక్కడ కూర్చొని అవి సరిగా ఉన్నవి చూసి దానికి ముద్ర వేస్తాడు.
You'd better not break it.
నీవు బ్రద్దలు చేయరాదు. అది చేరే స్థలమైన బోస్టన్కు చేరే వరకు కూడా అది బద్దలు చేయబడరాదు. బోస్టన్ చేరే వరకు అది మధ్యలో బద్దలైతే బద్దలు కొడితే అది గొప్ప నేరం అవుతుంది. ఆ ముద్రను తెరవగల అధికారం గల వ్యక్తి మాత్రమే దాన్ని తెరవగలడు. అవునండి. అది ఏ కంపెనీ వారికి చెందుతుందో అది వారికే ఉంటుంది. ముద్రించబడినది. ఈ కారు సంసిద్ధంగా ఉన్నది. ఈ కారు మంచిదని ఆ ముద్ర నిశ్చితను గుర్తు చేస్తున్నది. వారు పెన్సిల్వేనియా మీద B&O వేయరు. ముద్రించబడవలసినది. అది ముద్రించినప్పుడు క్రైస్తవుడు సువార్తతో కట్టబడి దేవుని మంచితముతో నింపబడితే దేవుని యొక్క మంచి సంగతులన్నీ అతనిలో ఉంటున్నవి. తెరువబడి హృదయంతో పనిచేయడానికి సంసిద్ధమవుతాడు. తన స్థానం తెలుసుకుంటూ ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ ఏమి చేయమని చెప్తే అది చేస్తాడు. మన నుండి జీవులోనికి దాటి లోక సంగతుల్లో నుండి పవిత్రపడతబడతాడు. అతనికి వచ్చిన వెలుగును వచ్చిన కొలది ఆ వెలుగులో నడుస్తాడు. సిద్ధపడి ముందుకు కదిలిపోతాడు. అప్పుడు దేవుడు అతని వెనుకన లోకపు తలుపును మూసేసేసి ఆ విధంగా నిటివేసి పరిశుద్ధాత్మ వాగ్దానంతో అతన్ని ముద్రిస్తాడు. గమ్యస్థానం చేరే వరకు అవన్నీ బాగా ఉన్నవో లేవో అని మధ్యలో ముద్రూపి చూచు హక్కు నీకు లేదు. అది బాగుంటే మొదలుపెట్టును. తనిఖీ అధికారి దాన్ని తనిఖీ చేస్తాడు, పరీక్ష చేస్తాడు. అంతవరకు నీవు ముద్రించబడతావు. నీ విమోచన దినం వరకు అంతవరకు నీవు ముద్రించబడతావు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా దాన్ని నీవు కలిగి ఉంటావా అని మీరు అడగవచ్చు. నిరంతరం కూడా దాన్ని నీవు కలిగి ఉంటావు. జీవం ఎక్కడ ప్రారంభమవుతుంది? వేదిక యుద్ధనా? అక్కడే నీవు చిన్న నీడని చూస్తావు. ఆ నీడ పరిశుద్ధాత్మ ముద్ర. ఒక్కొక్క రోజు చెప్పినట్లుగా అది నీడ యొక్క నీడ అవుతున్నది. అయితే నీవు చనిపోయిన తర్వాత ఆ నీడగుండా నీడగుండ పై నుంచి తేమ వద్దకు చేరుతావు. ఆతేవ దగ్గర నుండి తేమద్దుకు వచ్చి ఒక కూటగాను ఒక నదిగాను ఒక సముద్రంగాను దేవుని ప్రేమనే సముద్రంగా వస్తావు. నీవు అదే వ్యక్తివై ఉంటావు. పడిపోయిన సౌలు తిరిగి దేవుని చేరుకోలేకపోయాడు. అయినప్పటికీ అతను నశించలేదు. నిశ్చయంగా నశించలేడు. అతను ఒక ప్రవక్త అయితే దేవుని నుండికి బయటకు వెళ్లిపోయాడు. కనుక సహోదరులారా, ఆ కారణం చేతనే మీరు నశించలేదు అని నేను చెప్తున్నాను. గుర్తించండి, అతను దేవుని చిత్తూరు నుండి బయటికి వచ్చాడు. కనుక మొట్టమొదటగా అతను అంగీకరించలేదు. కానీ దాన్ని నేను చెప్పకూడదు. ఈ రాత్రి సంతోషకర సంగమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. మొట్టమొదటిగా ఏం చేసినా తెలుసా? అతను ఒరీము తుమ్మిము దగ్గరికి వెళ్లాడు. ఒరీము తుమ్మిము అనగా అది అహరును ధరించిన ఏఫోదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన దైవ సంబంధం కానివ్వండి, ఆ దైవ సంబంధమైన అతీతమైన ధ్వనిలోనే జవాబిస్తుంటాడు. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ మరణత్తుకు వెలుగు ఒరీము తుమ్మిము గుండా వెలుగుతుంది. అతడు అలా వెలక్కపోతే అది అతడు అబద్ధికుడు అవుతాడు. ఒక కలగలిన వాడు ఆ కలను చెప్తే అది ఊరేము తుమ్మిము ద్వారా వెలుగును చూపలేదు. లేకపోతే అది ఎంత చక్కగా వినిపించినా గానీ అది తప్పు. అవును, నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా నాకు అవసరం. నీ యొక్క సంఘర్షణకు ఎంత పెద్దదైనా నాకు అవసరం. నీవు ప్రవచించినా నీవు బోధించినా వాక్యానుసారంగా ఉండవలేను. లేకపోతే అది తప్పు. సహోదరుడా, దేవుని యొక్క ఔరేము తుమ్మిము జగత్తు పునాది వేపడకుంటే నీవు ముందుగా నిర్ణయించబడినావని ఒప్పుకుని నేనుతో ఆ కాంతి వెలుగునివ్వదు. ఎందుకనగా అది బైబిల్ మాట. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో బాప్తిసం పొందవాలని నీవు చెప్పినచో ఆ కాంతి వెలుగునివ్వదు. ఎందుకంటే బైబిల్లో ఎవరు ఆ విధంగా బాప్తిసం పొందలేదు కాబట్టి. యేసు నామంలో మాత్రమే బాప్తిసం పొందారు. ఆ కాంతి వెలుగునివ్వకపోతే ఎక్కడో తప్పుందని అర్థం. కనుక ఒరీముత్తుమిముల ద్వారా సౌలుకి ఎలాంటి జవాబు రాలేదు. ఒక కళ కూడా రాలేదు. కళను కూడా పొందుకునే స్థానం నుండి అతను దూరమైపోయాడు. కాబట్టి అతను ఏం చేశాడు తెలుసా? ఒక సోది చెప్పు వ్యక్తి మంత్రగతి దగ్గరకు వెళ్లాడు. దయ్యపు వైద్యుడు, నీవు శకునుగానేవా అని అడిగాడు. అవును చెప్తాను, కానీ సౌలు శకునుగానందరినీ కూడా చంపుతున్నాడు అని అన్నప్పుడు అతను చెప్పాడు, నేను కాపాడుతాను, ఏ విధంగా నేల మీద సైనికుడు కాపాడతాడో అలా కాపాడుతాను. మృతుల్లో ఉండి వారిని బయటకు తీసుకుని రా, వారి వల్ల నాకు శకులు చెప్పు. ఇప్పుడు వినండి, ప్రవక్తకు సమయంలో ఆత్మను తీసుకుని రా అని అన్నాడు. ఆ శకుడు గట్టె శకుడు చుట్టానికి వెళ్లినది. అది చూచి దైవము దిగిపోతున్న నాకు కనబడుతున్నారు అని సగిలిపడినది. ఆ స్త్రీ అన్నిరాలు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ లే ముగ్గురు లేక ఇద్దరు దేవుళ్ళు ఉన్నవారు అని అనే వ్యక్తి దేవుళ్ళు వచ్చుట నేను చూస్తున్నాను అని చెప్పినది. అతడు ఎట్లా ఉన్నాడు, ఎలా కనిపిస్తున్నాడు అని అడిగాడు. అతడు సన్నగా ఉన్నాడు, భుజుల మీద దుప్పటి కప్పుకుని ఉన్నాడు అని చెప్పింది. అతడు మరలేదు. ఈ మాత్రము కూడా అతడు సమయం ఈ గదిలోనికి నా ముందుకు అతను తీసుకుని రా అన్నాడు. సౌల్ దగ్గరికి సమయం వచ్చి గమనించు, నీవు దేవునికి శత్రువుగా మారితివి, నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు.
గమనించండి,
సమయం స్వరూపము మారకపోవడం మాత్రమే కాదు కానీ అతని ప్రవచన ఆత్మ కూడా మారలేదు. అది తప్పని చెప్పగలవా? ఎవరైనా తప్పైతే చెప్పండి. అతను ఇంకా ప్రవక్తగానే ఉన్నాడు, ఇలా ప్రవచిస్తున్నాడు, రేపు నీవు యుద్ధం చేయదు, నీవు నీ కుమారుల యుద్ధంలో హృతులైపోతారు. రేపు ఈ రాత్రికి ఈ సమయానికి నీవు నాతో కూడా ఇక్కడ ఉంటావు. ఇంకా అతని ప్రవక్తగానే ఉన్నాడు. అది సోదే అని మీరు అనవచ్చు, మంచిది. సోది కానిది మీకు ఇంకోటి చెప్తాను. యేసు రూపాంతరం కొండ మీదకి పేతురు యాకోబు యోహాను తీసుకుని వెళ్ళాడు. వారు ఆ కొండ మీద నిలిచి ఉన్నారు. దేవుడు తన కుమారుని స్థానమును చూపిస్తూ ఉన్నాడు. గత రాత్రి నేను కుమారుని స్థానాన్ని చూపించినట్లుగా అక్కడ వారు చూస్తున్నారు. మోషే ఏలియాలు నిలబడితే వారు చూస్తున్నారు. నేను ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఒకరితో ఒకరు ముచ్చరించుకుంటున్నారు. తెల్ల జెండాలు చిన్న మేఘాలు కాదు, మేఘములు కాదు, కానీ వారే మాట్లాడుకుంటున్నారు. మోషే చనిపోయి 800 సంవత్సరాలైనది. అతని సమాధి గుర్తింపులేని స్థితిలో ఉండిపోయినది. 500 సంవత్సరాల క్రితము ఏలియా రథం మీద ఆకాశానికి వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ వారిద్దరు సజీవులు వెళ్ళబడి ఆయన కల్వరికి వెళ్లకముందు వారు ఆయనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. నేను త్వరపడుతున్నాను, ఆలస్యమైంది, ముగించాలి, రోగులకు ప్రార్థించాలి. 5 నిమిషాలు. 13వ వచనం ఇంకా 14వ వచనం వరకు కూడా ఉపోద్ఘాతం కొరకు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తని క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు ఎఫెసీ క్రైస్తవులు. వారు ఎలాంటి రక్షణ పొందారో గుర్తుంచుకోండి. చూడండి, కొరింథులు మీరు గమనించారా? వారు ఎప్పుడు అతని లాగా చెప్తున్నారు, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు ఒకరు భాషతో మాట్లాడవాలని, ఒకరు కీర్తులు పాడవాలని, ఒకరు ప్రవచించాలని ఉండడం చూస్తున్నాను. చూడండి, అతను వారికి ఏమీ బోధించలేదు, కానీ వారు ఎప్పుడు ఏదో ఇదో ఏదో పొందకోరుతున్నారు. ఇప్పుడు కలిగి ఉన్నారు, కానీ క్రమంలో పెట్టాడు. కొరింథులకు ఆ విధంగా అతను బోధించలేదు. దాన్ని బోధించు క్రమంలో సంఘము లేదు. అయితే ఇక్కడ ఈ ప్రజలకు అతను నిజంగా దాన్ని బోధిస్తున్నాడు. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడతరి. ఆ సంచకరువు, నేను దీన్ని దాటిపోలేను, దేవుని మహిమకు కీర్తికరుడుకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఒత్తుకుంటే నేను ఆ మిగిలిన దాన్ని త్వరగా చదువుతాను. సహోదరు అమ్మాయి, గత రాత్రి మనం ఎక్కడున్నాం? మరంత సంతోషంగా ఉన్నారు, సమస్తము సమాధానము, పరిపూర్ణ ప్రేమ అక్కడ ఉన్నది. నీవు మార్గం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా నీవు కొంత పొడిని రాలుస్తావు. నీవు వేసే ప్రతి అంగులపుకు అడుగుకు ముందుకు వస్తావు. అది భూమికి వచ్చినప్పుడు నీవు నీడ నుండి నీడలేక వస్తావు. నేను ఎంతవరకు పరిశుద్ధాత్మతో చూసుకున్నది ప్రేమ. నీ ఒకదాని కొరకు దాహం కొంటావు. ఎంతమంది పెద్ద వయస్కులు, నేను మళ్ళా 15 లేక 20 సంవత్సరాల వయసు అనేది ఎంత బాగుండు అని అనుకుంటారు. అందుకొరకే నేను దేనైనా ఇస్తాను, దానివల్ల ఏమి లాభం అని తరస్తారు. నేను 15 ఏళ్ళు వాడినై ఆ రాత్రికే చచ్చిపోవచ్చు, అది నిశ్చయం. ఈ రాత్రి నీవు 15 ఏళ్ల వాడవైతే ఇంటికి తిరిగి వెళితే నీ తల్లి ఉంటుందని నిశ్చిత నీకు ఉన్నదా? నీవు ఇంటికి వెళ్తావని నిశ్చిత నీకు ఉన్నదా? నువ్వు 12 సంవత్సరాల వయసుకు వాడైనా నీవు మంచి ఆరోగ్యంతో జీవించగలుగుతా నిశ్చిత నీకు ఉన్నదా? ఏ క్షణంలో అయినా ఒక ప్రమాదంలో నువ్వు చనిపోవచ్చును. అనిశ్చయం, చూడు, ఇక్కడ నిశ్చయం అది ఏమీ కూడా లేదు. దాని కొరకు నీవు కోరిక కలిగి ఉన్నావు. అదేంటి? అది పైనది, నిన్ను అలాగ చేస్తున్నది. నీవు దీనిలోకి వచ్చినప్పుడు నిత్య జీవాన్ని పొందుతావు. మరి అందువల్ల ఏమి జరుగుతుంది? అది సంచ కరువు. దేనికరిగానే ముందుగా కొంత డబ్బు మనమిస్తాం సంచకరువుగా. ఆ కారు ఎంత అని అడుగుతాం. నీవును కారు కొనడానికి వెళ్ళినట్లయితే, సో బ్రహ్మ్, ఈ కారు $3,000 అవుతుంది. ముందుగా ఎంత ఇవ్వాలి? $500 ఇమ్ము. సరే, $500 ఇవ్వకు, మిగిలిన దాన్ని త్వరలో ఇస్తాను. కారు నా కొరకు ఉంచు. నేను $500 ఇచ్చాను, అదే సంచకరువు. అవునా? అది సంచకరువు, అదే బయాన. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ వాగ్దానం చేసిన ఆ వాగ్దాన ముద్ర ఏంటి? మన స్వాస్థ్యమునకు సంచకరువు. మన కొరకు ఆ స్వాస్థ్యమును వెల చేత విడిపించున్నాడు. ఏంటది? భయాన. సహోదరా, ఇది సంచకరువు అయినచో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అంతా పొందుకుంటాం. అది ఎలాగుంటుందో, దీన్ని మనం ఎంతగానో ఆనందిస్తూ అనుభవిస్తున్నాం. 90 సంవత్సరాలు దాటిన తర్వాత వారు గంతులు వేడి చూశాను. ఒకసారి ఒక వృద్ధ బోధకుడు వేదిక మీదకి లేచి అటు ఇటు ఇటు అటు కదలటం నేను చూశాను. అంతటి ముసలివాడు బోధించగలడా అని అడిగాను. ప్రభుకు స్తోత్రం అన్నాడు. అతడు ఒక నలజాతి వ్యక్తి, పెద్ద అంగి వేసుకున్నాడు, బోధకునంగి. వారాయో యువకులైన బోధకులు ఎందుకు బోధించినవారు? ఆ ముసలాయన ఏం బోధించగలడు అని అన్నాను. అతను ఈ విధంగా చెప్తున్నాడు, సహోదరులారా, ఈ దినమంతా నేను సోదరులు మన సహోదరులు బోధించడం నేను విన్నాను. భూమి మీద యేసు ఏమి చేసినవో వారంతా చెప్పారు, కానీ ఆయన పరలోకములు ఏమి చేశాడో ఇప్పుడు నేను చెప్తాను. నా అంశాన్ని ఈ రాత్రి 22 తీసుకుంటాను. లోకమునకు పునాది వేయకమున్న సంగతి, ఉదయ నక్షత్రాల ఏకముగా కూడి పడినప్పుడు దేవుని కుమారు ఆనందముతో కేకలు వేశారు. అలా చెప్తున్నాడు. ఆ సమయంలో జరిగిన దాన్ని చూడండి. పరలోకంలో జరిగిన దాన్ని అతను చెప్పసాగాడు. ఇంద్రధనస్సు ఆరంభించి 2 రాత్రి పూర్తి చేశాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మతను తాకినది. అతను 95 సంవత్సరాల వృద్ధుడు ముసలాయన. అతన్ని వారు పట్టుకున్నారు. ఇటు అటు అటు ఇటు వండుతూ తల ఊపుతూ చెప్తున్నాడు, తల ఊపుతూ చెప్తున్నాడు. అతను ఉప్పొంగిపోతూ బోధిస్తున్నాడు. హల్లెలూయా, మహిమ అని గంతులు వేస్తూ చెప్తున్నాడు. ఇక్కడ నేను బోధించడానికి కావలసినంత చోటు లేదు, అంతా గంతులు వేయటకు. అలాంటి గంతులు వేయటానికి అదే సంచకరువు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ తర్వాత 1వ అధ్యాయము చదివేనా? ఆమెన్ అని చెప్పండి. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతా వినండి. మీ అపరాధము చేతను పాపము చేతును మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మను బ్రతికించను. ఓ, ఆయన మిమ్మల్ని బ్రతికించను. బ్రతికించుండగా మరి భావం ఏంటి? జీవింపచేయుట. చనిపోయిన దానిని ఆ చంచుకరువు ద్వారా బ్రతికించాడు. దేవు నిజంగా పౌలు పంచుకున్నప్పుడు ఎలా అనుకుంటున్నది? ఓ, పౌలు మూడవ ఆకాశాన్ని కొనిపోమన్నప్పుడు తన్ను ప్రేమించే వారి కొరకు దేవుడు దాచిచ్చుడికి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు అని చెప్పుతూ అతిశయోక్తి లేదు కాదు లేదు కదా? దాన్ని దేవుడికి ఎదుగును. చూడండి, చెప్పని శక్యమైన ఆనందమును పరిపూర్ణ మహిమను గురించి మీరు మాట్లాడతారు. ఒకప్పుడు మీరు పాపములోను అపరాధంలోను చనిపోయి నీడలోనికి పోయారు. నీడలోనికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ నీడ నుండి ప్రవాహానికి, అందులోని నదిలోనికి, అక్కడి సముద్రం ఎందుకు వచ్చిందని నేను విమోచించబడి సరి కొత్త శరీరమును ధరించుకుని తర్వాత ఏమవుతుంది? మరలా ఒక యువకుడుగాను మరలా ఒక యువతిగాను మారిపోతారు. మరణమిక లేదు. మీరు భూమి వైపు చూచి తనుకుంటారు, కొన్ని ద్రాక్షలు చల్ల నీరు అనుభవించి కోరుచున్నాను అని. అయితే అవి అక్కడ అవసరం లేదు. ఒక దినమున యేసు వస్తాడు. ఈ దేవదూతల శరీరము నేను జీవించిన థియోఫనీ స్త్రీ గర్భంలో నుండి వచ్చినది కాదు, శారీరక ఇచ్ఛ వల్ల కలిగినది కాదు, ఎందుకనగా ఆయన శరీరేచ్ఛ వల్ల పుట్టలేదు. అది లేకుండా నేను పునరుద్ధానం పొందుతాను. ఒక దినాన ఆయన మాట్లాడతాడు, క్రీస్తునందున మృతులు లేస్తారు, ఒక్కప్పుడు నేను జీవించిన ఆ శరీరము మహిమ శరీరముగా తిరిగి లేస్తుంది. నేను మాట్లాడతాను, నడుస్తాను, జీవితం అనుభవిస్తాను. హల్లెలూయా. రానున్న ఆ మహిమ యుగంలో మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా జీవిస్తాను. అదే సహోదరుడా, అదే సువార్త. కాబట్టి నేను పౌలు తన గురించి చెప్పుకుంటున్నాడు. దీన్ని చదివిన తర్వాత రోగుల కోరకు ప్రార్థిస్తాం. స్వాస్థ్యము పొందుటకు ముందు ఇది సంచకరం. ఆయనకు కీర్తి మహిమలు కలుగునట్లు ఈ హేతు చేత మీ విశ్వాసం గురించి నేను వినప్పటి నుండి దీన్ని మీరు విశ్వసించున్నారని నేను విన్నాను. ముందు నిర్ణయమును నిత్య జీవాన్ని రక్షణ మీరు నమ్ముచున్నారని విన్నాను. ప్రభుని యేసునందలి మీ విశ్వాసం గురించి పరిశుద్ధులందరిని మీకు చూపుతున్న మీరు చూపుతున్న ప్రేమను గురించి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను. మన ప్రభుని యేసు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకునేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు కల మనస్సును అనుగ్రహించినట్లు అన్ని కళలలోనూ ఆయన తన్ను మీకు బయలుపరుచుకుంటే ఉంటున్నాడు. కృప నుండి కృపకు, శక్తి నుండి శక్తికి, మహిమ నుండి మహిమకు ఎదుగుతూ ఉన్నారు. వెనుకకు పడిపోక మహిమ నుండి మహిమకు సాగుతున్నారు. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ మనోనేత్రములు మీరు బుద్ధివారై ఎరుగురని బైబిల్లో చెప్పబడుతుంది తెలుసా? అయితే ఇక్కడ పౌలు మీ మనోనేత్రములు తెరవబడినట్లు ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. మీ హృదయంతో అర్థం చేసుకుంటా అని దాని గురించి అతను మాట్లాడుతున్నాడు. మీరు నేత్రములతో చూచుతున్నారు కానీ హృదయంతో చూడు, దాన్ని మీరు ఎరుగుదురు. మహిమ స్వరూపయగు దేవుడు 18వ వచనం మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలచిన పిలుపులైన నిరీక్ష ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిదేశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తును వినియోగపట్టిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. శక్తి పోయిందని వారు అంటున్నారు. శక్తి ఇంకా ఉన్నది. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాభిషేకం బట్టి విశ్వసించు మనయందు ఆయన మహోన్నతమైన శక్తి కార్యాలయము మీరు మీపైన ఆయన శక్తిని కృంభరించాలని నేను ప్రార్థిస్తున్నాను. చూశారా, ఆయన ఆ బలాభిషేకం చేత క్రీస్తును మృతుల నుండి లేపి పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకుని ఉన్నాడు. సమస్తమైన ఆధిపత్యం గడ్డను, అధికారం గడ్డను, శక్తి గడ్డను, ప్రభుత్వం గడ్డను, పేరు పొందిన ప్రతి నామము గడ్డను, దీన్ని చెప్పాలంటే రాత్రంతా చెప్తాను. యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము గడ్డను హెచ్చించాడు. ప్రతి ఒక్క పేరు ఎవరి పేరును మోస్తుంది? పరలోకమంతా కూడా యేసు నామం పెట్టబడి ఉన్నది. సంఘమంతా కూడా యేసు నామమే పెట్టబడి ఉన్నది. ప్రతి దానికి కూడా యేసు నామమే పెట్టబడి ఉన్నది. ఎందుకనగా దేవునికున్న పేరు అదొక్కటే. ఆయన యెహోవాని, యెహోవా యిరే అని, యెహోవాయే బలిని చూసుకున్నని, యెహోవా రఫా అనగా ప్రభు స్వస్థపరచును, యెహోవా మనస్సే వేదమైన యెహోవాలు ఉన్నవి, పేరులున్నవి. ఆయన వేకువ చుక్క, ఆయన తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన అల్ఫా, ఆయన ఒమేగా, ఆయన ఆది, ఆయన అంతము, ఆయన కొమ్మాయినే. ఆయనకు ఎన్నెన్నో బిరుదులున్నవి కానీ ఆయనకు ఒకే ఒక పేరు ఉన్నది. అదే మాత్రమే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త పండించుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్తుని గేడి. నామములలో కాదు, తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. అవి బిరుదులు. ఒక దేవునికి చెందిన మూడు గుణ విశేషులు అవి. అయితే ఆయన పేరేంటి, నీవు ఆయనకు పేరు పెడతావు అని దేవదూత చెప్పాడు. ఎలైనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును. ఆ కర్ణము చేతనే బైబిల్లో ఉన్న వారందరూ ఆ విధంగానే బాప్తిసం పొందారు. క్రీస్తు చనిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత పరిశుద్ధ అగస్టీన్ యేసుక్రీస్తు నామంలో ఇంగ్లాండ్ రాజుకు బాప్తిసం ఇచ్చాడు. సమస్తమైన ఆధిపత్యం కట్టెను, అధికారం కట్టెను, శక్తి కట్టెను, ప్రభుత్వం కట్టెను యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కట్టెను ఆయన హెచ్చించాడు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను.
Now, if my body has a power over all
things, then what my
body is,
నా శరీరానికి శక్తి ఉంటే నేను శక్తి గలవాడవుతాను. అవును,
that's what I am, that's what you know me
as. నన్ను ఆ విధంగా మీరు ఎరుగుతారు. అవును కదా?
Well, then all
దేవునిలో ఉన్నదంతా యేసులో పోశాడు.
Jesus.
ఎందుకనగా ఆయనే శరీరరాజ్య దేవుడు ఉన్నాడు. అవునా?
And all that Jesus was, he poured.
యేసులో ఉన్నదంతా సంఘములో పోశాడు.
These things that I do, shall you do all things also, even greater.
నేను చేయకలను మీరు చేయదురు. ఇంతకంటే గొప్పయు చేస్తారు. ఎందుకంటే నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను. ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఓ, నేను దాన్ని ప్రేమిస్తున్నాను, ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆఫ్రికాలో నా పర్యటన సమయంలో ఒక సేవకుల యొద్దకు వెళ్లిన సంఘటన గురించి నేను పుస్తకం చదువుతున్నాను. కృతమేనడు, నేను చదవలేదు. ప్రవక్త ఆఫ్రికాను దర్శించుట ఎంతమంది చదివారు? అందులో నేను చిన్న ఇండియన్ బాలుని చూశాను. ఆ బొమ్మను ఎంతమంది చూశారు? 15 సంవత్సరాలకు పైగా ఒక సువార్తికుడు రోగుల కొరకు ప్రార్థన చేయించినట్లు నేను విన్నాను. నా జీవితంలో ఒక అద్భుతం ఎన్నడూ జరగడం నేను చూడలేదు అని అన్నాడు అతడు. అతను చెప్పాడు, తలనొప్పి కలిగిన వారు బాగేటట్లుగా చెప్పడం నేను విన్నాను. కడుపు నొప్పి కలిగిన వారు బాగేట్లుగా చూశాను. అయితే అద్భుతం మాత్రం జరగడం చూడలేదు. అతను అక్కడ నిలబడి చూస్తే ఎంత బాగుండేది అని అనుకున్నాను. ఆ ఇండియా బాలుడు కాలు ఇంత పెద్దగా ఉన్నది. మరో కాలు మామూలుగానే మామూలు మానవ కాలు మారిగా ఉంది. 14-15 అంగుళాల పొడవు ఉన్నాయి అతని చెప్పులు. దాని అడుగున ఇనుము ప్లేట్లు ఉన్నవి. అతని చెప్పులు 2 కాళ్ళంతెత్తుగా ఉన్నవి. అతనిని నా దగ్గర తీసుకొచ్చారు. 2 చక్రాలు చక్కగలడు అతనికి ఉన్నవి. తన పెద్ద ఇనుప జోడును ఎత్తి ఎత్తి వేస్తూ అలా వస్తున్నా వచ్చాడు. ఆ కాలు ఎంతో పెద్దగా కనబడింది. నేను ఆ కాలు చూశాను. వారు మహమ్మదీయులు. పేపర్ లో ఏమి రాస్తారు గత ఆదివారం చెప్పండి, మీరు విన్నారా? సహోదరు స్టికర్ ఆఫ్రికా నుండి ఒక మిషనరీ దాన్ని పంపించాడు. బిల్లిగ్రంలో కూర్చున్న వ్యాసం అది. అవును, అది వాస్తవం. మహమ్మదీయులు అతని సముద్రంలోనికి త్రోసివేతమని అన్నారు. వారుంటూ వల్ల వారికి ఏమీ ప్రయోజనం లేదు కనుక అందుకే మిషనరీలు తిరిగి వస్తున్నారు. వారిని తరిమిస్తున్నారు వారు. నేను బిల్లిగ్రహం ప్రేమిస్తున్నాను. అతను దైవజనుడు. కానీ బిల్లిగ్రహం వారితో ఏం చెప్పాడు? ఈ స్వార్థపరమైన బాప్టిస్టులు అతను ఏది చేయనివ్వరు. లేని ఎలా అతను చేసి ఉండేవాడు. బిల్లిగ్రహం దైవజనుడిని నమ్ముతాను. అతను ఇలా చెప్తే బాగుండేది. ఒక్క నిమిషం ఆగండి, నేను స్వార్థకు బోధకుడు అని. మీరు పాత నిబంధన నమ్ముతున్నారు. యేసు కేవలం మానవుడు అని మీరు అంటున్నారు. మీరు అది అలా వాదిస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నాను. అటువంటి దయ్యపు సవాలు నాకు అక్కర్లేదు. లేదండి, ఇద్దరు కలిసి వచ్చి తర్కించుకుందాం అని చెప్పండి. వచ్చాను. బిల్లిగ్రహం డాక్టర్ ఆఫ్ డివినిటీ. దీన్ని నేను సవాల్ చేస్తాను. యేసు క్రీస్తు అని నేను నిరూపిస్తాను అని చెప్పవచ్చు. దైవిక స్వస్థత విషయమైతే ఆ వరము నాకు లేదు, కానీ అది ఉన్న సహోదరులు మాకు ఉన్నారని చెప్పి ఉండవచ్చు. అలాంటి వారిని ఎవరైనా పిలవాలనుకుంటే నేను పిలుస్తాను. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఓల్ రాబర్ట్స్ ఇంకా మొదలకు గొప్ప సేవ చేస్తున్నారు. నీవైతే చూడు అక్కడ కదా. క్రైస్తవం అంటే నీవు అనుకున్నట్లు కాదు అని అనవచ్చు. అటువంటి సమయంలో అందరూ అతన్ని విడిచి వెళ్లిపోయేవారు. దయ్యము అది నీకు సవాలు విసరదు. నేను దాని ముఖం మీద ఉమ్మి వేసి వెళ్లిపోయేవాడిని. ఇది నిజం. అయితే బిల్లి ఆ మహమ్మదీయుని చిన్న రెల్లు అలా తలంచి ఉండవచ్చు. బైబిల్లోని యెషయా 9:6 ఇట్లా చెప్పినది చెప్పుండవచ్చు. ఇలాగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును అనేది. ఎవరి మనిషి? ఎవరి గురించి మాట్లాడుతున్నది? ఎవరైనా ఈ ప్రవక్త ఎవరు? నమ్ముతున్న ఈ మెస్సే ఎవరు? మహమ్మదులు ఈయన స్థానాన్ని చూపించు. ఆయన మన పాపములతో గాయపరచబడను, మన అతిక్రమ నిమిత్తం లెగ్గొట్టబడను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని ఆ మహమ్మదులతో చూయించవచ్చు. నా దేవా నన్ను ఎలా చేయబడిచినవి? వారు నా చేతులను పాదములను గాయపరిచి పొడిచిరి. మీ సొంత నిబంధనలో మీ గ్రంథములో అది చూపించు. అతను ఎక్కడున్నాడో అతని ఎదుగురితిగా ఆ మహమ్మదీని అలాగ మనం కుట్టగలిగేవారు. అవును, నేను ఆ యొక్క పత్రిక చూసినప్పుడు నా హృదయం చాలా బాధ కలిగినది. వెళ్లి అది విన్నప్పుడు తిరిగి వెళ్లిపోయాడు అని చెప్పినప్పుడు నేను బాధ కలిగినది. దక్షిణాఫ్రికాలోని గర్భంలో రెవరెండ్ విలియం బ్రెన్హామ్ దేవుని యొక్క శక్తి ద్వారా ఎడతెరపులేని అద్భుతములు జరిగించున్నాడు. 10,000 మంది మహమ్మదీయులు నేల మీద పడి యేసుక్రీస్తుకు తమ జీవితాలు సమర్పించుకున్నారు. ఒక్క సమయంలోనే నిజంగా ఈ ఛాందస్సులకు అది తెలుసు. వారు దాన్ని ఎదుగుదరు. మీరు నాకు చెప్పవద్దు. ఒకప్పుడు యేసు దగ్గరికి రబ్బి అనుకుంటూ వచ్చారు. అతడు పరిసయ్యుడు, నీవు దేవుని ఎదురు దిగి వచ్చిన బోధకులోనే మేము ఎరుగుదము అని అన్నాడు. దేవుడు తనకు తోడేమిటిదే కానీ ఎవరినూ నీవు చేయ కార్యాలు చేయలేడు అని అంటున్నాడు. మాకు అర్థమైంది, మేము తెలుసుకున్నాం. అయితే దాన్ని మేము అంగీకరించలేము. ఎందుచేతనంటే మేము మా సంఘం నుండి వెలిపేయబడతాం. కనుక అతడు తప్పక తిరిగి జన్మించాలని యేసు చెప్పాడు. ఆ మహమ్మదీ బాలుడు అతను నిలబడి ఉన్నాడు. అదిగో అక్కడ ఆ పటము. కెమెరా అబద్ధాన్ని తీయదు. అక్కడ నిలబడి ఉన్నాడు. అతని కాలు చాలా చిన్నగా ఉన్నది. ఇనుపు జోడి వేసుకుని ఉన్నాడు. 14 అంగుళాలు ఉన్నవి. నీవు ఇంగ్లీష్ మాట్లాడతావా అని అడిగాను. లేదండి, మాట్లాడలేను అని చెప్పాడు. మాట్లాడలేడు అని అనువాదకుడు చెప్పాడు. ఎంతకాలం నుండి అలాగే ఉన్నావు అని అనువాదకుడు అడిగాడు. పుట్టినప్పటి నుండి. నీవు కాలు అలా కదిలిస్తావా? లేదండి. యేసుక్రీస్తు నమ్ముతున్నావా? నేను మహమ్మదీనండి అని చెప్పాడు. నిన్ను యేసుక్రీస్తు బాగు చేస్తే నీవు ఆయన నమ్ముతావా అని నేను అడిగాను. యేసుక్రీస్తును బాగు చేస్తే ఆయన నా సురక్షణకు అంగీకరిస్తాను. ఆ కాలు మిగతా కాలు వలె బాగు చేస్తే నమ్ముతావా? అవును, నమ్ముతాను. దేవా, నీవేమి చేయదవు? ఇది ఇంకొక విషయం. అన్ని ప్రశ్నలకు జవాబు వచ్చినది. సహోదరు మైక్ ఆయన చూడాలి. ఆయనేమి చెప్పును అని కొంతసేపు అలా చూశాను. ఆ బాలుడు మామూలుగా నడుచుకుంటూ గోడ వైపు వెళ్లడం చూశాను నేను. ఎంతమంది మహమ్మదీని మీరు అంగీకరిస్తారు అని అడిగాను. ఇక్కడున్న మహమ్మదీ బాలుని చూడండి, ఇక్కడ నిలబడి ఉన్నాడు. వైద్యులారా, అతను చూడండి, అతను నిలబడి ఉన్నాడు. చూడండి, మీరందరూ అతను పరీక్షించండి. ఎలా నిలబడి ఉన్నాడో, ఎవరు ఇక్కడ లేరు, అతనే ఇక్కడే ఉన్నాడు. కుమారుడా, ఇటు నడు అని అన్నాను. వారు అతను తీసుకుని వచ్చారు. తాళం 12 లేదా 14 అంగుళాలు పొట్టిగా అది కనబడుతున్నది కదా అని అడిగాను. దేవుని కుమారుని యేసుక్రీస్తు అతని బాగు చేయగలడు అని చెప్పాను. మహమ్మదీయులకు మీరు దాన్ని నమ్మి ఆయన సురక్షణగా అంగీకరిస్తారా అని అడిగాను. వేల కొలది నల్లని హస్తాలు అలా పైకి లేచినవి. ప్రభువా, ఇదే సమయం. పరలోకమున్న తండ్రి, గతంలో నాకు నీవు జవాబిచ్చినట్లు ఇప్పుడు నీవు నాకు జవాబిచ్చి ఇవ్వండి. నీ కొరకు, నీ మహిమ కొరకే ఇది అడుగుతున్నాను. ఈ బాలుని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను అని నేను చెప్పాను. నీ చెప్పు తీసివేయి అని అన్నాను. అతను నా వైపు, అనువాదం చేసే మన వైపు ఎంతగా చూశాడు. అతను చెప్పు విప్పు అన్నాను. చెప్పు విప్పుతున్నాడు. జరుగున్న దాన్ని నేను దర్శనంలో చూశాను. దాన్ని అతను తీశాడు. నా ఎదురు నడిచి వచ్చాడు. అతను రెండు కాళ్ళు మామూలుగానే ఉన్నది. కొత్తగా నా వైపు నడిచి వచ్చాడు. ముందు వెలుగులకు నడవగలవా అని అడిగాను. అతను కేకలు వేస్తూ ముందుకు వెలుగులకు నడుస్తున్నాడు. అతనికి ఏమీ తోచలేదు. ఓ అల్లా అల్లా అని అరుస్తూ కేకలు వేస్తున్నాడు. యేసు యేసు అని చెప్పు నేనన్నాను. ఓ యేసు 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 ఆ విధంగా చెప్పమన్నాను. ఏమైనా ప్రశ్నలున్నాయా అడిగాను. ప్రశ్నలా అడిగాను. జూనియస్ సెట్స్ కావు, ఎంతమంది తెలుసు మీకు? అతడు సెట్స్ కావు అలయానికి వచ్చేవాడు. ఈ మధ్యనే జర్మనీ వెళ్లాడు. సోదరు బ్రహాం, ఒక నిమిషం ఆగు, ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఫోటో తీస్తాను అన్నాడు. అలాగే అన్నాను. ఇక్కడ అతన్ని ఆ చెప్పుతో కూడా నిలబడమని చెప్పాను. నిలబడినప్పుడు ఫోటో తీశారు. ఆ రెండు కాళ్ళు మామూలుగా ఉన్నవి. ఇప్పుడు మీరు ఎంతమంది మహమ్మద్ ప్రవక్త కాడని ఒప్పుకుని విడిచిపెడతారు? దేవుడు కుమారుడు యేసును సురక్షణగా అంగీకరించి నమ్ముతున్నారు అని అడిగాను. 10,000 మంది చేతులు గాల్లోకి నిలబడినవి. హల్లెలూయా. వారు మమ్మల్ని ఏవో పేర్లతో పరిశుద్ధ గుండాలని ఎలా అన్నారు. అదే దేవుడు కదలతూ తన సంఘాన్ని తన ముందు ఉంచుతున్నాడు. మనము ఆలోచించడానికంటే చేయగల దానికంటేనూ ఎక్కువగా ఆయన చేస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఇలాగ దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి నా చిన్న స్నేహితులారా, ఒక సంగతి నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఈ దేశంలో ఉన్న మీరు లేక బయట టేపులు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో ఆ దేశం ఉన్న ప్రజలు, మీరు ఒక ప్రశస్తమైన జిల్లు. మీరు భయపడవద్దు, అంతా చెక్కబడుతుంది. తండ్రిన దేవుడు ప్రపంచ పునాది వేకముందే జరుగు ప్రజలాన్ని ఎరిగినాడు. అంతా సమకూరి జరుగుతున్నది. ఆయన ప్రేమిస్తారా? మీ హృదయం సరి చేసుకునండి. పెద్దవారైనా మీరు, యవనస్తులైనా మీరు ఈ జీవు నుండి ఊపిరి వెళ్లిపోతే తల్లులైన మీరు గుర్తించండి. 5 లేక 8 రోజుల బిడ్డ చనిపోతే ఆమె పెద్దదిగా ఎంతో అందమగు స్త్రీగా మీరు ఆమెను చూస్తారు. ఆ ముసలి తాత వంగిపోయి ఉన్నాడు, తన దారిని తాను చూడలేడు. అలాంటి వ్యక్తి లేక వృద్ధురాలు వారు అందమైన యువకునిగా యువతగా 20 ఏళ్ల వయసులో వారు ఉంటారు. నిరంతరము కూడా అలాగే వారు ఉంటారు. మీరు అతని చేతిని తగ్గవచ్చును, అతనితో కరచాలనం చేయవచ్చును, నీవు అతని కౌగలించుకోవచ్చును. గురితిగా కాదు, అతడు సోదరుగానే ఉంటాడు. అంతకంటే ఇంకా గొప్ప ప్రేమ ఉంటుంది. దేవుడు నీవు ప్రేమిస్తున్నావా? ముఖ్యంగా అది తెలియవు, కానీ అగ్గపు వరకు వేచి చూడుము. దేవుని ప్రేమ లేక దైవిక ప్రేమ నిన్ను పట్టుకునే వరకు వేచి చూడు. ఇది కంపు కొడుతున్న మురికి గుంట, మరేమీ లేదు, మంచిదేమీ లేదు. నా స్నేహితులారా, ఇదే మీరు ఇప్పుడు చేయవాలని నేను సలహా ఇస్తున్నాను. మిగిలిన 2 అధ్యాయం తర్వాత చూద్దాం. చిత్రకయుద్ధ నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాను. ఆ కుటుంబంలో ఇవన్నీ బోధించలేను, రకరకాల విశ్వాసాలు ఉన్నవి. చూశారా, ఇది సంఘానికి మాత్రమే చెప్తున్నాను. నేను ఇక్కడ నేను ఇష్టమైన దాన్ని బోధించగలను అని నేను చెప్తున్నాను. ఎందుకనగా ఇది నా యొక్క ఆలయం, వారు రక్షించబడని నమ్ముతున్నాను. అవునని నిజంగా నమ్ముతున్నాను. నడిచేది ఎక్కడికు నీవు తెలుసుకుంటే నీవు ఎక్కువగా నడవగలుగుతావు. నీ నడకలు నీవు ఎరిగినట్లయితే, నీవు చేసే క్రియలు నీవు ఎరిగితే నీవు తొత్తిలవు, జారిపడవు. మన వెలుగులో నిలబడి వెలుగులో నడిస్తే నీ ముందున్న గమ్యం చేరగలుగుతాం. ఇది నిజం. ప్రభు మీకు తోడై ఉండు కాక. మనం ఒక్కొక్కరము మన మన స్థానాలు ఆక్రమించవలను. బహుశా నీవు గృహిణిగా ఉండవచ్చును. నా జీవితం నేను ఏమీ చేయలేదు, నేను బోధకుడు కాదు అని. కుటుంబంలో పిల్లల పెద్ద చేయడానికి దేవుడు నేను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పిల్లల నుండి మరో కుటుంబం వస్తుంది, అందులో నుండి మరొక బోధకుడు క్రీస్తునందుకు మిలియన్ల ఆత్మలు నడిపించవచ్చునేమో. నీ ఒక పని కొడుకు ఎక్కడ ఉన్నావు? పన్నిమిత్తం నీ ఉన్నావు. నీకు తెలుసా, నేను భూమి నుండి తప్ప మరేమీ చేయలేదు అని నువ్వు చెప్తావు. సాయంకాలం వరకు నేను పనిచేసినప్పటికీ నా పిల్లలను పెంచలేకపోతున్నాను. నా పిల్లలకు చెప్పులు కూడా నేను పెదరికంలో ఉన్నాను. నేను కూర్చుని అలా ఏడుస్తున్నాను. నా పాతకురు బండిలోనే మేము మందిరానికి వెళ్తున్నాం. సహోదరా, నీవు బాధపడవద్దు, ఆయన్ని ప్రేమించు. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటున్నది. నీవున్న విధంగానే ఉండి ముందుకు సాగిపో. చూస్తున్నారా, నీ వెన్నడు కూడా ఒక ప్రసంగం కూడా చేయకపోవచ్చును, కానీ ప్రసంగం చేయవానికి అలా దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి నీవు తాత కావచ్చును. అబ్రహాము గర్భంలో నుండి లేవికి దర్శనం భాగించిన సంగతి చూడండి. మెల్కీసెదెకు అతన్ని కలుసుకున్నాడు. ఎందరికి తెలుసు ఆ విషయం?
అబ్రహాము బిగాట్ ఐజాక్, ఐజాక్ బిగాట్ జాకబ్, జాకబ్ బిగాట్
అబ్రహాము ఇస్సాకును కన్నాను, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు లేవిని కన్నాడు. తండ్రి, తాత, తాత ముత్తాత.
When he was in the loins, in the seed of his great grandfather, the Bible credited him for paying tithes to Melchizedek.
మెల్కీసెదెకు తాత ముత్తాత దశం భాగం చెల్లించినట్లుగా. ఓ సహోదరులారా, నేను ఎంతగానో ఒక రాత్రి ఇంగ్లాండ్ లో ఒక ఆంగ్ల వ్యక్తి మౌలు మనసు పొంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నాడు. అవును, సత్యాన్ని తెలుసుకోవటం ఆనందం. నిన్ను నాకు తెలియదు గాని ఒక మహిమ కలిగిన దినమును మనం చూస్తాం. చూశాను, నేను ఇక్కడ ఉన్నానని నేను చెప్పలేను. దీన్ని ఎల్లప్పుడూ మీ మనసులో పెట్టుకునండి. టేపు పెట్టున్న వారు
కూడా,
అది దర్శనమో లేక నేను ఆత్మలో కనుకోబడ్డానో నాకు తెలియదు, కానీ ఇక్కడ సహోదరు నేవిల్ ఆయన పట్టుకున్నంత వాస్తవంగా ఉన్నది. ఆ దీన్ని చూశాను, వారితో మాట్లాడాను. నా మొట్టమొదటి భార్య అక్కడ ఉంటూ నేను చూశాను. ఆమె నన్ను చూసి భర్త గారు అని పిలవలేదు, కానీ నా ప్రియ సహోదరుడా అని కేక వేసినది. అనేక సంవత్సరాల క్రితము నాకు పరిచయమైన ఒక అమ్మాయి అక్కడ ఉన్నది. బహుశా సంబంధించిన వారు ఇక్కడ కొంతమంది ఉంటారు. ఇటికాలోని అలైసా లూయిస్ లూయిలో ఎంతో విధేయత గల క్రైస్తవురాలు. జీవితంలో ఆలస్యంగా పెళ్లి చేసుకున్నది. మొదటి బిడ్డను ప్రసవించి చనిపోయినది ఆలిస్ లూయిస్. ఆమెను చూడటానికి నేను సమాధి దగ్గరకు వెళ్లాను. నేను ఇంటికి ఆ రోజే వచ్చాను. ఆమె అప్పుడు చనిపోయిందని విన్నాను. ఆమె గదిలో ఎవరు లేరు. ఆమె పేరు ఎమ్రిక్. ఆమె చాలా మంచి క్రైస్తవురాలు. ఆ అమ్మాయిని మంచి అతను. అతని పెళ్లి చేసుకున్నది. ఆమె చక్కని క్రైస్తవురాలు. మేము కేవలం చిన్నవారం, 18-19 సంవత్సరాల వారం. ఆమెతో నేను చాలా చోట్లకు వెళ్లాను. ఆమె చాలా చాలా మంచి యోగ్యులనే క్రైస్తవురాలు. నేను పాపిని. అయితే ఆమెతో కలిసి వెళ్లేవాడను. ఆమెతో వెళ్లేవాడను. ఆమె భర్త మంచి తిరిగి జరిగిన క్రైస్తవుడు. ఆమె చనిపోయిందని నాకు తెలియదు. నేను పత్రికలో చూశాను. నేను వెళ్ళగా అక్కడ వెళ్ళినప్పుడు వారు నాకు అది చెప్పారు. నేను కూర్చోదకు వెళ్ళాను. మిస్సెస్ ఎమెరిక్ మీ దగ్గర ఉంచుకున్నారా? వెళ్ళి ఆమె నా గదిలో ఉంచారు అని చెప్పారు. ఆ శవపేటిక ప్రక్కనే నేను నిలబడ్డాను. ఎలైస్, నేను అంధకార గుహలో ఉన్నట్లుగా ఉన్నాను, చీకటి మార్గంలో ఉన్నాను అని తలంచాను. నీవు నేను కలిసి ఎన్నో దారులు గుండా నడిచి వెళ్ళాం. నదీద కూర్చున్నాం, ఎన్నో ఆటలు ఆడాము, ఎన్నెన్నో ఎత్తు పల్లాలలో వెళ్ళాము. నీవెంత మంచి స్త్రీవి. నీ జీవితం బట్టి నేను దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ సహోదరి, దేవుని విశ్రాంతిలో విశ్రమించు. రాత్రి దర్శనంలో నేను పరిగెత్తి నా దగ్గరకు ఆమె వచ్చి చూశాను. ఇలా చెప్తుంది, నా ప్రియ సహోదరుడా అని నన్ను కౌగిలించుకున్నది. ఓ సహోదరి సహోదరులారా, అది నన్ను మార్చివేసినది. నేను ఎన్నడూ ఇక ఆ విధంగా ఉండను. అది ఎంత నిజమైన విషయం. నేను మిమ్మల్ని చూసినంతగా ఎంత యథార్థమో అటువంటి యథార్థం. కాబట్టి ఇక్కడ భయం లేదు. ఈ రాత్రి ముగించక ముందే నేను చనిపోవచ్చును. నేను నా యొక్క చిన్న జోసెఫ్ ను పెంచవలసి వచ్చినది. అతను నేను అతను బైబిల్ పట్టుకుని వేదిక మీద నిలబడి ఉండుట నేను చూడగోరుతున్నాను. జోసెఫ్ ఒక యువకునిగా పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ఆత్మచేత అభిషేకించబడి బైబిల్ పట్టుకుని వేదిక మీద ప్రసంగించడం నేను చూశాను. అతను ప్రవక్తగా ఉండని నేను నమ్ముతున్నాను. అతని కుటుంబే 6 సంవత్సరాలకు ముందే నేను అతను చూశాను. అతను వస్తున్నాడని నేను మీతో చెప్పడం గుర్తుందా? నేను చిన్నపిల్లల ప్రదర్శన చేసే సమయంలో నాకు తెలియకుండానే జోసెఫ్ నీవు ప్రవక్త అవుతావు అని చెప్పాను, గుర్తుందా? దినం నేను ఆవు నిలబడి ఉన్నాను. అతడు వచ్చి, డాడీ, యేసుకు నీలాంటి చేతులు ఉన్నవా అని అడిగాడు. అవును కుమారుడా అన్నాను. అతను చెప్పాడు, నేను సైకిల్ మీద కూర్చుని చారా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమె అతని చిన్న సోదరి. ఆ పాఠశాల నుండి ఆమె రావాలి. బయట కూర్చున్నాడు. అతను బయటకు వెళ్లడం ఇష్టపడింది. ఈ విధంగా వెనక్కి కూర్చున్నాడు. ఇలాగ చెప్పాడు, నేను పైకి చూస్తుండగా నీలాంటి చేయినని పట్టుకున్నది. తెల్లని అంగి ధరించి ఉన్న వ్యక్తి ఆయన. అది పైకి వెళ్లి పోయినని చెప్పాడు. అది యేసు చెయ్యి కదా అని అతను నన్ను అడిగాడు. ఆ మాట విని అతని తల్లి నేను ఒకరి వైపు ఒకరు చూసుకున్నాం. అతడు శ్రీమతి బుడ్స్ దగ్గరకు వెళ్లాడు. ఆమె ఎక్కడే ఉన్నది. మేము అతను ప్రశ్నించాం. అటు ఇటు అనేక ప్రశ్నలు వేశాం. ఒక దర్శనం అతను చూశాడు. యేసు యొక్క దగ్గర ఆలస్యమైతే ఆ చిన్న జోసెఫ్ అతన్ని పెళ్లిన వాడిగా నేను చూసే వరకు జీవించాలని ఆశ నాకున్నది. నేను ముసలివాడను. నా వెంట్రుకలు, నా మీసాలు తెల్లబడి నా మెడ చుట్టూ ఉన్నవి. సాధ్యమైతే 2-3 మిలియన్ల ఆత్మలో క్రీస్తు కొరకు సంపాదించాలనే కోరిక నాకున్నది. నా యొక్క ఉద్దేశం ప్రపంచంలో ప్రతి మూల సువార్తను బోధించవాలనే ఆశ. అవునండి, అలాగే చేయడానికి దేవుడు నాకు సహాయం చేయను కాక. సోదర మాయ్, ఆ సమయం కొరకు చూస్తున్నాం. నా భార్యను చూస్తున్నాను. మేడ వృద్ధురాలైపోతున్నది. ఆమె వెంట్రుకలన్నీ తెల్లబడుతున్నది. మేము వెళ్లిపోవచ్చున్నాం. ఆమె నాకు ప్రియమైనది. రిబ్కాను బట్టి దేవుని కృతజ్ఞత తెలుస్తున్నాను. ఆమె సంగీతం నేర్చుకుంటుంది. ఒక రాత్రి అన్నది సహోదరు బెన్హాం, ఆమె ఈ విధంగా కొనసాగితే ఆమె ఏమి చేస్తుందో నీకు చెప్పలేను. ఆమె సంగీతంలో అంత ఎదిగినది. షారా ఆర్గన్ వద్ద, బెకీ పియానో వద్ద, జోసెఫ్ వేదిక వద్ద నిలబడాలని నేను ఆశిస్తున్నాను. అదే అలాగ జరిగేటప్పుడు మేము చూస్తున్నప్పుడు నేను నా భార్య చిన్న కర్ర పట్టుకుని రోడ్డు మీద నెమ్మదిగా వచ్చి అలా చూస్తాం. నా కుమారుడు పరిశుద్ధాత్మ నింపబడి ఇదే సువార్తను వేదిక మీద నుండి బోధించడం నేను చూస్తాను. నేను ఈ పాత బైబిల్ గ్రంథాన్ని తీసి, కుమారుడా, ఇది నీది, దీన్ని పట్టుకుని నిలబడు, ఒక్క మాట విషయంలో కూడా రాజీ పడవద్దు అని చెప్తాను. దీనితో నేను నిలిచిడు నాన్న అని అంటాను. ఎవరిని వ్యతిరేకించినా లెక్క చేయవద్దు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఇందులో వ్రాయబడిన రీతిగానే ప్రతి మాట నీవు బోధించు. నీ తండ్రి నది ఆవుల బడి నుండి నేను చూస్తాడు. నేను నా భార్య చేపట్టుకుని యోర్ధాను నడుతాం. దేవా, ఆ సమయం వరకు ఈ పొలములో నమ్మకంగా నన్ను ఉండనిమ్ము. వేల ఎంత చెల్లించవలసి వచ్చినా నేను లెక్క చేయను. ఎవరేమైనా నేను చేయవలసిన వచ్చినా నేను లెక్క చేయను. సజీవ దేవుని యొక్క వాక్యం పట్ల యథార్థంగాను నమ్మకాను నమ్మకంగాను ఉందని ఆ దినం వచ్చినప్పుడు నేను గతిపోదును. అవతల వైపు నుండి నేను చూచి ఇట్లంటాను, నా ప్రశస్త స్నేహితుడా, నా ప్రశస్త సహోదరుడా, నా ప్రశస్తమైన సహోదరి అని చెప్తాను. యువకుడైన బోధకుడా, పొలములోనికి వెళ్ళు, గుర్రాన్ని కట్టించు. యువకులైన బోధకులు ఇలా కూర్చొని ఊరక ఉండవద్దు, పని చేయకుండా గడపవద్దు. బయటకు వెళ్లి ఒక ఆత్మ రక్షించు, ఒకటి చేయి, ఆగవద్దు, ముందు కదులు. యువకులైన బోధకులారా, మీ హృదయంలో దేవుడు దీవించుడు కాక. అదే వయసులో నేనున్నప్పుడు నేను ఏమి చేస్తున్నాయని నాకు గుర్తు చేస్తున్నాడు. ఇంతకంటే కొద్దిగా చిన్న వయసు. ఈ ములరాయి వేసినప్పుడు నా వయసు దాదాపు 20 సంవత్సరాలు. నాకు గుర్తొస్తున్నది, బ్లూ కోట్ వేసుకుని తెల్లని ప్యాంటు ధరించాను. దాదాపు 31 సంవత్సరాల క్రితము ఆ ములరాయిని నేను వేశాను. నేను కేవలం అప్పుడు చిన్న బాలుడనే యవనస్తుడను. నేను నిలబడి ఆ ములరాయి వేశాను. ఏ విధంగా ములరాయి వేయాలో అలాగే నేను ములరాయి వేశాను. ఏ ఒక్క మాటలో కూడా నేను రాజీపడలేదు. అక్కడ సాక్ష్యం ఉన్నది. బైబిల్ ఒక కాగితం పైన దాన్ని రాశాను, దాన్ని చింపి దానిని ములరాయిలో వేశాను. ఇంకా అది అక్కడే ఉన్నది. అది పరలోకంలో ఉండే దేవుని నిత్య వాక్యములో ఆ పేజీలో వ్రాయబడు కాక. అంతవరకు నేను నమ్మకస్తునిగా నిలబడదును కాక. ప్రార్థన కొరకు ఒక్క నిమిషం తలవంచుకుందాం. ఈ ముగింపు రాత్రిలో ఈ ముగింపు యొక్క ఒక అధ్యాయంలో మరొకటి చెబితే ఆయన తన సంఘం యొక్క స్థానమును ఎక్కడ నిర్ణయించాడో అర్థమవుతుంది. ఏమచితమైతే మరోసారి చెప్తాను. మరొక పెద్ద కూటానికి చికాగోకు వెళ్లే ముందుగా కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాను. అక్కడ నుండి నేను ఓక్లహోమాకు వెళ్తాను.
Let me ask you something. If something should happen to you or I before that time comes, if I should pass over the river into that land, or if you should pass over before that time into that land, do you feel the assurance tonight that we'll meet there in that place? If you do, raise up your hand and say, I feel the assurance in my heart.
Oh, amen.
God bless your heart. God bless you. If there's one here that doesn't feel the assurance that they would be there and would like to say, remember me, Brother Branham, that I will have that assurance, raise up your hand. I want to be there too. God bless you, lady. God bless you. Our Heavenly Father, we bring to you tonight this congregation. Every hand, as far as I know, was up. All but one person, some precious soul sitting back here, just a little weary whether they could cross over the land, or there's enough of real divine love in their heart, and that precious woman's heart, that she'd come to that land if she was dying tonight, would it pull her weary soul into the promised land of God? Father in heaven, as I have stood here at this pulpit, and preached and sweated and cried and begged and persuaded, let me ask you once more, Lord. Let me ask for my sister back there. God, place within her heart tonight that divine love, that Holy Spirit of God, that peace that passes all understanding, that she would receive thy Spirit, be sealed away by the Holy Ghost. Until that day, I want to see her, Lord. When we cross over the bridge, if it's my privilege to cross, if that what you showed me is real, and I cross across there, I want to meet her there and see her run and grab me by the hand and say, my precious brother. It was that night that something told me to raise up my hand when you got through preaching on the book of Ephesus. I raised up my hand and something happened to me after that. Here I am. I'm young now forever. God grant it to that precious one. These who have raised their hands, that they have been sealed away by the Holy Ghost. The Spirit of God is upon them and they have received the Holy Ghost. They're sealed away with that godly love in their hearts. How we thank you for them. Realizing, Father, that out into the world these tapes will go. Many microphones are stretched across this pulpit, which means that tapes are being made, turning back there. The voice will be going into different lands across the world, around the world. 20 or 30 different nations will hear it. I pray for every person that hears this tape, that hasn't got that hope of eternal life, that hasn't got the baptism of the Holy Spirit, may it come to their hearts sweetly. Grant it, Lord. And may I, if I never see them in this life, when I cross over into that land, may they run and grab me as I grab them, and they will be holler, precious brother, to one another. Say, I heard your tape on Ephesus, how that God predestinated us to eternal life. And it was on that tape that I received the voice of God and was sealed away by the Holy Ghost into the kingdom of God. Grant it, Father. Heal all that's sick and afflicted. Get glory into thyself, for we commit all this unto thee in all efforts. In the name of Jesus, thy Son. Amen. Is there any here that's sick and wants to have hands laid on to be prayed for? Would you raise your hands? All right. Would you walk quietly now to the altar right here and stand just a moment while Brother Neville comes with us? All this seems praying for the sick. This just seems like coming down to where you know where you're standing exactly. God knows all about this. When I hear that song, remember, if you all are living, when I go, play this for me. Only believe, remember, I'm not dead. I won't be very far from you listening at it. I can't die. Jesus give me eternal life.
Amen.
Gonna raise me up at the last day. I'll see you. And if you go, I'll believe the same thing for you. I believe we'll see one another again. Look at this precious lady standing here with gray hair. You're Christian? Filled with His Spirit, waiting for Him coming. Just stand out here waiting for the boat to come along. Amen. Oh, sister.